book of Genesis again, the
22nd chapter, beginning with the 15th verse. And
we expect now just to speak for a few moments
and start the service. కూటమును ఆరంభించుకుందాం. ఆదికాండం 22 పదిహేనవ వచనం
ప్రారంభము.
హోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి నా తోడుని ప్రమాణము చేస్తున్నానని హోవా సెలవిచ్చను.
For because thou hast done
నీవు
this thing,
నీకు ఒక్కడైయున్న నీ కుమారుడి వినుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి
and in multiplying
ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల ఇసుకవలను నీ సంతానము నిత్యముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడను. ఆహా, అది ఎంతటి వాగ్దానము! అది విధేత వలనే కలిగినది. విధేతనే దేవుడు అపేక్షిస్తున్నాడు. ఒకప్పుడు అది ఇలా వచించబడుతుంది, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అని. నీవు అర్పించే ఎలాంటి అర్పణల కంటే దేవునికి లోబడు అనేది శ్రేష్టమైన విషయము. ఈ రాత్రి వేళలో విశ్వాసమునకు తండ్రియగు మూల పురుషుడైన అబ్రహాము అను గణనీయమైన పాఠ్యాంశమును మనం ఎదుర్కొనబోతున్నాము. ఎందుకంటే అతడును అతని సంతానమును భూలోకమును స్వతంత్రించుకునే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాము వల్లనే మనము కూడా క్రీస్తులో చనిపోయిన వారమై అబ్రహాము సంతానముగా తీర్చబడి వాగ్దాన ప్రకారంగా ఆయనతో కూడా వారసులమై ఉంటున్నాము. అబ్రహాము కేవలం సామాన్య మానవుడే, ప్రత్యేకత ఏమీ లేదు. 75 సంవత్సరాలు అయ్యే వరకు ముందుగా అతన్ని పిలిచినట్లుగా మనకి ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు. అతనికి సగం సహోదరి అయిన అతని భార్య అప్పటికి 65 సంవత్సరాల వయస్కురాలై ఉంటుంది. బహుశా వారు చిన్న వయసు నుండి కలిసి వెలిసి ఉండేవారు. ఆమె కొడ్రాలు, పిల్లలు లేరు. లోకానికి తన రక్త సంబంధులకు సంపూర్తిగా ప్రత్యేకించబడినట్టుగా దేవుడు అతని పిలిచాడు. అతని కొరకు ఆయన ఒక ప్రత్యేక కార్యం చేయనై ఉన్నాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు చేయగోరినట్టయితే ఎటువంటి అపనమ్మకముని కూడా నీవు ప్రత్యేకించబడవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన చెప్పిన దానికి నీవు సంపూర్ణంగా విధేయుడు కావాలి. దేవుని ఆజ్ఞ అది. ఇంకో రీతిగా నీవు దాన్ని చేయకూడదు. దానికి ఒక మాదిరిని ఆయన ఉంచుతాడు. అదే ఆయన యొక్క మాదిరియే. దేవుడితో నడిచే ప్రత్యేక జీవితం కొరకు, కుటుంబానికి, రక్త సంబంధులకు సంపూర్ణంగా ప్రత్యేకించబడవలే. సంవత్సరాలు సగిపోయినవి, జరిగింది శూన్యం. అయినను అబ్రహాము అస్త్రుడు కాలేదు, భీతికి తావివ్వలేదు. అవిశ్వాసము చేత దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు. బలవంతుడై దేవునికి స్తుతులు చెల్లించుతున్నాడు. సంవత్సరం సంవత్సరం వెంబడి జరుగుతూనే ఉన్నది. అనేకులైన విమర్శకులు అతని ఎదుక వచ్చి ఇలా అని ఉండవచ్చు, సందేహం లేదు. జనాంగాలకు తనే అబ్రహామా, నీకెందరయ్యా పిల్లలు సంతానం? అది అతనిని పొరికించలేదు. బిడ్డలు లేనేలేరు. సారా పిల్లలకనే వయసు గతించిపోయింది. స్త్రీ యొక్క ఋతు నైజము గతిస్తున్నది. అబ్రహాము దేవుని ఎలాగూ నమ్మాడో అదే నమ్మకము కలిగి ఉన్నాడు. బిడ్డ కొరక అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. దేవుడు తాను చేసిన వాగ్దానమును వెనుకకు తీసుకునేవాడు కనుక అది సంపూర్ణంగా అతను గుర్తించిన వాడై బిడ్డ కొరకని ఏర్పాట్లు చేశాడు. అతని యొక్క సంతానము కూడా అదే విషయాన్ని ఆలోచన చేస్తుంది. మానవ గ్రాహ్యానికి అది ఎంతటి అవాస్తవంగా అగుపించినప్పటికీ, అస్వాభావికంగా తెలియపరుస్తున్నప్పటికీ, ఆయన నెరవేర్పు చేయలేని వాగ్దానాన్ని ఆయన చేయడు. ఏ విషయాన్ని మనము నమ్ముతున్నాము, నాడు కూడా అబ్రహాం యొక్క ప్రతి నిజమైన సంతానము అది నమ్ముతున్నది. ఎలాంటి పరిస్థితులు మనము కలిగి ఉన్నామని కాదు, ఎంతటి జ్ఞానాన్ని మనము పొంది ఉన్నామని కాదు, ఎన్ని విషయాలు జరిగినవని కాదు, ప్రకృతి సంబంధికది ఎంతటి అస్వాభావికమైనదిగా ఉన్నప్పటికీ ప్రకృతి సంబంధికది బుద్ధిహీనతగానే కనిపిస్తుంది. అయితే అది ఎలాంటి వ్యత్యాసంగా కనిపించదు మనకు. అది దేవుడు చెప్పినట్లయితే ఇలాగూ సెలవిస్తున్నాడని అబ్రహాము సంతానము తీర్మానించుకుంటుంది, దానిది నెరవేరుస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా సంతానము లేనని మనం గమనించాము. అయినప్పటికీ అబ్రహాము ఇలా తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. ఎందువల్లంటే అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు కాబట్టి. పుల్లి బాలుడైన ఇస్సాకు తెర మీదకి వచ్చాడు. చిన్నవాడైన ఇస్సాకు రంగం మీదకి వచ్చినప్పటికీ దేవుడు అతనికి రెండంతల పరీక్ష పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము 115 లేక 120 సంవత్సరాల వయస్కురై ఉంటాడు. ఆయన అన్నారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు తీసుకుని నేను నీకు చూపించు పర్వతం తీసుకువెళ్లి అతని నాకు అర్పించు. ఇంకో రీతిగా చెప్పాలంటే అతని యొక్క వాగ్దానము నెరవేర్చబడి కొరకై అతనికి కలిగిందంతా నాశనము చేయమని భావం. ప్రకృతి సంబంధమైన ప్రతిదాని తీసివేయటి అనగా ఇదే. అబ్రహాము అన్నాడు, మృతుల్లో నేను ఒకరిని పొందినట్లుగా నేను అతన్ని పొందగలుగుతాను. మృతుల్లో కూడా ఆయన అతన్ని బ్రతికించగలని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. అబ్రహాము సంతానానికి కావలసింది ఇదే. ఎందుకంటే మృతుల్లో ఆయన మనల్ని బ్రతికించను. మనము పాపములోను అతిక్రమలోను చనిపోయిన వారము. ఎవరైతే నా మనసును మార్చగల సమర్థులో, నా తలంపును మార్చగల సమర్థులో, నా స్వభావాన్ని మార్చగల సమర్థులో ఆయనే. ఆయనకి ఇష్టమైనవేమో ఆయన చేయగలరు. ఆయన చెప్పినాడు అది సత్యమని నేను నమ్ముతాను. అబ్రహాము యొక్క ప్రతి బిడ్డ కూడా అలాగే చేస్తారు. అబ్రహాము దేవునికి అభిధేయుడు కాక ఆ పిల్లవాడిని తీసుకుని పోయాడు. ఆ ఉదయాన్నే ఈ గాడిద పిల్లతో సహా మీరు ఇక్కడే ఉండండి అని దాసులతో చెప్పాడు. ఆ సుదూర ప్రాంతానికి నేను నా కుమారుడును వెళ్లి ఆరాధించి నేను అతడు తిరిగి వచ్చేస్తాము. అది ఎలాగూ సాధ్యపడుతుంది? పర్వత శిఖరానికి వెళ్లి తన సొంత బిడ్డనే బలిచ్చుడుకు వెళ్ళుచున్నప్పుడు అది ఎలాగ సాధ్యపడుతుంది? అయినా అతడు చెప్తున్నాడు, నేను పిల్లవాడును మరలా వచ్చుదామని అతడు చెప్తున్నాడు. ఏదో జరగబోతున్న విషయాన్ని గురించి అతడు గ్రహించుకున్నాడు. అది ఏ విధంగా దేవుడు చేయబోతున్నాడో అది అతనికి తెలియదు. అది అతని ప్రశ్నే కాదు. దాని గురించి దేవుడు వాగ్దానం చేస్తాడని అతనికి తెలుసు. అదే మనము కూడా ఎరగవలసిన విషయం. దేవుడు వాగ్దానం చేశాడు, అది ఎలాగ జరుగును నేను నీకు చెప్పలేను. అయితే దేవుడు దాన్ని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తును రెండవ మారు పంపుతాడు. ఆయన శరీరధారిగానే వస్తాడు. ఆయన తన వారిని గుర్చి ఆయన కోరుకుంటాడు. ఈ భూమిపైన తాను విమోచించిన వారితో కలిసి ఆయన 1000 పరిపాలన చేయబోతున్నాడు. ఆయన చేసిన వాగ్దానము సమీపించిన ఉన్న ఆ ఘడియ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. రోగులను స్వస్థపడుతునని, మృతులను లేపునని, దయ్యముల వెళ్లగొడుతునని ఆయన వాగ్దానము చేశాడు. అది చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎలాగున్నది నాకు తెలియదు. ఆయనే చేస్తానని ఆయన వాగ్దానము చేశాడు. దాన్ని మనం నమ్ముతున్నాం. అంతే, ఒక వ్యక్తి దేవుని నమ్మినట్లయితే అతను చెప్పినదంతా నమ్ముతాడు. అలాగనే అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన యొక్క వాగ్దానానికి, వాగ్దాన భద్రతకు కలుగుట కొరకై ప్రతి ప్రత్యక్ష రుజువును వినాశనము చేయమని ఆజ్ఞ పొందాడు. దేవుడు అలాగనే చేయగలని ఒప్పించబడ్డాడు. అతడు ఇతివృతమైన వాగ్దానాన్ని అతనికి అనుగ్రహించడం మాత్రమే కాక అతని సంతానానికి కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఎందుచేతంటే అబ్రహాము నమ్మకస్తుడై ఉండి అతనికి దేవుడు చేసిన దేవుని వాక్య వాగ్దానాన్ని కాపాడినాడు కనుక ఈ బిడ్డను తిరిగి బ్రతికించగలని ఎరిగి ఉండాడు. అందుచేత తన సొంత కుమారుని చెరుకు అతను వెనుకాడలేదు. దేవుడు తన యొక్క కుమారుని ఇచ్చినందుకు ఇది ఒక పోలికై ఉంటుంది. కొండ మీదకి ఆ కట్టె కలప మొదలగు వాణితో అతను మోసుకుని పోవడం ఎలాగో, అలాగే క్రీస్తు కూడా ఆ తర్వాత ఆయన సెలవు వేయబడే కొండకు తన స్వకీయ అర్పణ కొయ్యను మోసుకుని వెళ్లాడు. ఈ కార్యనేతను చేయడం వలన భూపైన మరి దేనికంటే చివరికి తన కుమారుడి కంటే అబ్రహాము దేవుని ప్రేమించిన రీతిగా మనము కనుగొంటున్నాము. ఎవరేమి చేసిన దానికంటే, ఎవరేది చెప్పిన దానికంటే అతడు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన వాక్యమును నమ్ముడుగాను అతడు అంతగా దేవుని ప్రేమించి ఉన్నాడు. అబ్రహాము పిల్లలందరూ కూడా ఆ విధంగానే దేవుని నమ్ముతారు. వారు దేవుని నమ్ముతారు. అది ఎంతగానో దేవునికి ఆనందదాయకమై ఉండినని మనము తెలుసుకుంటున్నాము. ఆయన చెప్పిన దాన్ని బట్టి నీ సంతతి వారు తమ శత్రువుని గమనిని స్వాధీనపరచుకుందురు. నీ సంతతి వారు తమ శత్రువుని గమనిని స్వాధీనపరచుకుందురు. గుర్తించండి, అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది. అబ్రహాము సంతానము దాన్ని విశ్వసిస్తుంది. నీవు అబ్రహాము యొక్క సంతానమైనట్లయితే అబ్రహాముకు దేవుడి అని ఉన్న విశ్వాసము నీలో కూడా ఉంటుంది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చువాడని, దేవుడు చెప్పిన దానిని నీవు నమ్ముతావు. ఆయన చెప్పిన దాన్ని గుర్తుంచుకునండి. దేవుడు అతనికి అబ్రహాముకు పరీక్ష పెట్టిన తర్వాతనే ఈ వాగ్దానాన్ని చేసి ఉన్నాడు. అబ్రహాము సంతానము వారు నిజంగా వాక్యాన్ని నమ్ముతున్నారా అని తెలుసుకుంటూ మొదట పరీక్షించబడాలి. తెలుసండి, దేవుడి యొక్క వాగ్దానాన్ని కాపాడుకుంటూ కొరకై ఒకే ఒక మార్గం అతనికి ఉన్నది. ఎందుచేతనంటే అతను దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి. నమ్మకం కలిగి ఉన్నాడో లేదో అని పరీక్షించబడ్డాడు. మనము పరీక్ష దగ్గరకు వచ్చున్నాం. నేటి దినాల అబ్రహాము యొక్క సంతతి ఆ పరీక్ష దగ్గరకు తీసుకుని రాబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని అంగీకరిద్దామా, లేక మనుషుడు ఏమి చెప్పాడో దాన్ని స్వీకరిద్దామా, ఒక సమస్త మతబోధగా చేసిన దానిని అంగీకరించి స్వీకరిస్తామా, లేక దేవుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తామా? దేవుని యొక్క వాక్యం సత్యమైతే దేవుని వాక్యాన్ని నమ్ముదాం మనం. ఇతరత్ర ఎవరేమి చెప్పినప్పటికీ కూడా ప్రతి మనిషిని మాట అబద్ధం. అయితే దేవుని మాట సత్యం. నిజమైన అబ్రహాము సంతానానికి అది. నీవా నిజమైన సంతానము కాకముందు అబ్రహాము తనకు తానుగా ఎలా పరీక్షించబడ్డాడో నీవా అలాంటి పరీక్ష ఎదుర్కొనవలసి ఉంటుంది. కేవలం అబ్రహాముకు మాత్రమే ఆయన వాగ్దానము చేయలేదు కానీ అతని సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకునే వాగ్దానము చేశాడు. ఆహా, ఎంతటి ధన్యత అది! ఆలోచించేయండి, మూల పురుషుడు అతను దానిని సంపూర్తిగా నమ్మి ఉన్నాడు. దేవుని యొక్క వాక్య వాగ్దానమందు అతడు క్రమము గలవాడై ఉన్నాడు. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ దేవుని వాక్యం యథార్థమని అతను నమ్మి ఉన్నాడు. గొప్ప మూల పురుషుడు అబ్రహాము ఏనాడు కూడా పరీక్ష ఘడియకు అతను తీసుకుని రాబడినప్పటికీ కూడా విశ్వాసమందు చంచలుడు కలేదు. మృతుల్లో అతను తిరిగి బ్రతికించగలని అతను నమ్మాడు. అతను నమ్మి ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఆ వాగ్దానాన్ని చేశాడు కాబట్టి. జనాంగాలకు తండ్రిగా చేసేదనని దేవుడు వాగ్దానము చేసినప్పుడు అలాగూ జరుగునని అతను నమ్మాడు. అది ఎలాగూ సాధ్యపడుతుందో అతనికి తెలియదు. అతను నమ్మిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించినప్పుడు అప్పుడు ఆ బిడ్డను బలి చేయమని అడిగాడు. అయినప్పటికీ ఇంకా దేవుని వాగ్దానం యథార్థమని ఎరిగిన వాడై తన కుమారుని అప్పగించి ఉన్నాడు. అతని యొక్క సంతానానికి అదే విషయం. అబ్రహాము యొక్క సంతానానికి దేవుని యొక్క వాగ్దానం ఒక ముద్ర అయి ఉంటుంది. వాగ్దానం ఒక ముద్ర అయి సాక్షార్థమైన గుర్తు అయి ఉంటుంది. వాగ్దానము చేయబడ్డ ప్రతి మాటను మనము నమ్మినట్లయితే ఆ వాగ్దానము నెరవేర్పుకొండుకై ఆ ముద్ర మనకి ఇవ్వబడుతుంది. గమనించండి, మనం అబ్రహాము సంతానమై ఉండి బైబిల్ మనము నమ్ముతున్నామా లేదా అని పరీక్షించబడుతున్నాము. బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఎందుచేతనంటే ఆ గ్రంథము దేవుడై ఉన్నాడు. నమ్మికకై పరీక్ష జరుగుతుంది. అద్భుత కార్యాలు జరిగే కాలం గతించిందని కొందరు అన్నప్పుడు నీవు దాన్ని అంగీకరిస్తే అది వాక్యానికి విరోధమవుతుంది. నీవిలా చెప్పినట్లయితే ఈనాడు నీవు పరిశుద్ధాత్మను పొందలేవు, అలాంటిది ఏమీ లేదు, కేవలం 12 మంది అపొస్తలులకు మాత్రమే అది అని నీవు చెప్తే వాక్యం చెప్తుంది పెంతికోస్తును పండుగ దినమున దాని గురించి పేతురు చెప్పాడు. అతడు ఇలా అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిస్మం పొందురి, అప్పుడు పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్థులందరికనేగా మన ప్రభుల దేవతల యొక్క పిలిచిన వారందరికీ చంద్రుని చెప్పాడు. సరైన దాని యొక్క అర్థం అదే. మేమిప్పుడు ఆ పరీక్షను స్వీకరించకున్నట్లయితే దేవుని యొక్క రసాయనిక పరీక్ష ఔషధ నిర్ణయాన్ని అవలంబిస్తే దేవు దానిని నమ్మినట్లయితే దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడని నేను నీకు తెలియజేస్తున్నాను. అవును, నీవు దాన్ని కఠినము చేయాలి, ఎందుకంటే అది ఒక ముద్ర ఉంటున్నది. నీవు దాన్ని పొందుకుంటే అప్పుడు వాగ్దానాన్ని పొందుకుంటావు. అది దేవుని నిర్ణయ పద్ధతి. మనం అది అలాగూ చేయాలి. ఆ విధంగా మనం ఆయన చెప్పిన రీతిగా దాన్ని వెంబడించాలి. కేవలం కొందరే కాదు సుమా, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మరు మనసు పొందుతారో, ఎవరైతే నమ్ముతారో వారికి అది అన్ని తరాల వారికి, అన్ని ప్రజానీకానికి, ఎవరైతే దాన్ని నమ్ముతారో అలాంటి వారికి. దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసముచ్చుట ద్వారా ఈ వాగ్దానము నీకు చెందుతుంది. అటు తరువాత వాగ్దాన ముద్ర పొందడానికి నీవు శక్తిమంతులు కాగలుగుతావు. మనము పొందిన ఆ వాగ్దానము ఆ ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర అయి ఉంటున్నది. అవును, అది నిజం. ఆ విధంగా ఆత్మరూపైన దేవుడు ఆయన వాక్యమును నీలో ఉంచి అలాగ నీలోకి వస్తారు. నీ లోపలికి వాక్యాన్ని స్వీకరిస్తే పరిశుద్ధాత్మ మాత్రమే దాన్ని జీవింపజేయగలుగుతున్నది. నిన్ను ఎదుర్కొనే ఆ శత్రు యొక్క ప్రతి గవిని నీవు స్వాధీనపరచగలుగు వాగ్దానాన్ని నీకు చెందుతుంది. అవును, దేవుడు వాగ్దానము చేశాడు, అది జరుగుతుంది. గుర్తించు, నీవు అలాగునే చేయవలెను. అప్పుడు మాత్రమే వాక్యం వల్ల పరీక్షించబడినప్పుడు మాత్రమే. అబ్రహాము వాక్యము ద్వారా పరీక్షించబడ్డాడు. అబ్రహామా, నీకు కుమారుడు కలుగునని నీవు నమ్ముతున్నావా? కుమారుడు కలిగాడు. ఇప్పుడు అతని సంహరింపు ఇంకా నమ్ముతున్నావా? అబ్రహామా, ఇంకా నమ్ముతున్నాను. మృతుల్లో అతని బ్రతికించగలని నమ్ముతున్నాను. అది జరిగిన తర్వాత నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరచుకుందురు అని అన్నారు. అమేన్. పరీక్ష జరిగిన తరువాత ప్రకృతి సంబంధమైన సంతతిలో అబ్రహాము సంతానాన్ని కొంత పరీక్ష చేద్దాం. నేటి దినాన మనము ఆత్మ సంతానమై ఉంటున్నాము. ప్రకృతి సంబంధమైన సంతతి వలన రక్షించకుండా సంపూర్తిగా దేవుని వాగ్దానం నమ్మిన వారిని కొందరిని చూద్దాం. దాడి వస్తున్నా అన్నాను. క్రింద పావడా కనిపించేలా ధరించట్లో ఆ క్రైస్తవ అమ్మాయి ఉద్దేశం ఏంటి? అది నేను గ్రహించలేకుంటున్నాను. దేవుని వల్ల నీవు తిరిగి జన్మించిన వ్యక్తివి. నీవెవరైనది తెలుపుటకు పరిశుద్ధాత్మ సౌందర్యం నీకు ఉండవలసి ఉన్నది. వ్యక్తిని తన పాల్చేయి వస్త్రధారణ వల్ల కలిగే గుణాన్ని నీలో కలిగి ఉండరాదు. అవును, దేవుని యొక్క నిజమైన స్త్రీ సద్గుణాల నిలయమై నిలుస్తుంది. నీవు ఆమెను ఆమె పాతకాలం ఫ్యాషన్ చూసి నవ్వవచ్చు, వారు ముట్టలేని ఒకటి నీలో ఉన్నది, పోగొట్టుకున్నారు, మరి తిరిగి నీవు దాన్ని పొందలేవు. అవును, నీలో సద్గుణము ఉన్నది. ఆ సద్గుణము కోసమే దేవుడు అపేక్షిస్తున్నాడు కదా. ప్రప్రథంగా నీ మనస్సులో ఎలాంటైనా ప్రశ్న ఉంటే అది ఎప్పటికీ చేయవద్దు. నీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే ప్రార్థనావరసలోకి రావద్దు. మేము నిర్దిష్టంగా సంపూర్ణంగా నమ్మే వరకు రావద్దు. నీ మనస్సులో ఎటువంటి సందేహం ఉండకూడదు సుమా. నీవు ఎలాంటి స్వస్థత పొందబోతున్నావో సంపూర్ణ ఆరోగ్యవంతుడవై వేదిక మీద నుండి వెళ్లిపో. నీ మనస్సులో ఎలాంటి ప్రశ్న అనేది ఉండకూడదు. నీవు దేవుని నమ్మాలి అనుకునే విశ్వాసము కాదు, అస్థూమైన విశ్వాసం. వాక్యం అలాగా చెప్పుతుంది కాబట్టి అబ్రహాము సంతానము దాన్ని విశ్వసిస్తాను. ఆ కారణాన మేము నమ్ముతున్నాము. ఎవరో విమర్శించారని, ఎవరో చెప్పినందుకని కాదు, దేవుడు అలా చెప్పాడు కాబట్టి అందుకని అది నిజమై నిలుస్తుంది. దేవుడు దాన్ని చెప్పినట్లయితే తమస్త సమస్యలకు విముక్తి అవుతవి. ఆయనే ఆఖరి మాట, ఆయనే నిశ్చయించి ఉంటున్నాడు. దేవుడు ఏదైతే ఏది చెప్పినట్లయితే అదే నెరవేరుతుంది. దానికి వ్యతిరేకంగా ఉచ్చరణ చేయుటకు పెరుగుడి లేదు. ప్రతి నరుని మాట అబద్ధం అయితే నా వాక్కు సత్యం. మనం కొన్ని సంతానాలను పరిశీలన చేద్దాము, ఆలోచన చేద్దాం. ఆ హెబ్రీయుల సంతానాన్ని గురించి ఆలోచించు. నేను ఇక్కడే ఉండి హెబ్రీయుల సంతానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. విగ్రహాలకు వ్యతిరేకంగా జరిగిన తర్వాత ఏమి జరిగిందో ఆలోచన చేస్తున్నాను. రాజు చెప్పిన మాట గుర్తించండి, ఈ విగ్రహాలకు ఎవరైతే నమస్కారం చేయరో అటువంటి వారిని మండుచున్న అగ్నిగుణములో పడవేయదనను. దేవుని వాక్యం యథార్థమని నమ్మారు. ఇలాంటి విగ్రహానికి వారు ఆరాధన చేయకూడదు. అతి కార్యరూపం అసన్నమైనప్పుడు వరలా జరిగిస్తారో లేదో అని పరీక్షించబడ్డారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అంగీకరించి ఆరాధన చేయడానికి వెళ్లారు. రాజాజ్ఞ ప్రకారంగా వారంతా చేశారు. ఆనాటి ప్రజాదరణ దిన ప్రకారంగా వారు ఏమి చేయాలో వారంతా చేయవలసి ఉండేది. విగ్రహాలకు పూజ చేస్తారో లేక వాక్యాన్ని విచ్చినవి చేస్తారు. వారు పరీక్షించబడినప్పుడు వాక్యానికి అర్థంగా వారు నిలబడ్డారు. పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ వాక్యంపైనే వారు ఆనుకున్నారు, ఆధారపడ్డారు. అగ్ని గుణములో పడవేయబడినప్పుడు దేవుని వాగ్దానము నెరవేర్చబడి ఉన్నది. శత్రువు గవిని స్వాధీనపరచుకోగలిగారు. మంటను చల్లార్చగల తాళపు చెవిని పట్టుకుని నాలుగో మనిషి వారి మధ్య నిలబడి ఉన్నాడు. మరొకటి ఏమీ జరగలేదు, కానీ వారైతే విడిపించబడ్డారు. అమేన్. స్త్రీ కాని పురుషుడు కాని పరీక్షను ఎదుర్కొన్నప్పుడు రసాయనిక పరీక్ష అవుతుంది. చూడండి, అగ్నిలో వారు పరీక్షించబడవలసి ఉన్నది. అలా జరిగినప్పుడు, అంటే వారు అగ్నిలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే అగ్ని పరీక్ష బంధాలు విడిపోయినవి. వారు చేతులు కూడా బంధాలు తొలగిపోయినవి. అనేక సార్లు ప్రపంచ పలుమూలల బంధాలు మనలో పట్టుకున్నప్పుడు బంధించబడినప్పుడు అగ్ని పరీక్షలు మన మీదకి వచ్చుటకు ఆయన అంగీకరిస్తారు. అక్కడే మనము తీర్మానము చేయవలసి ఉంటుంది. మనము దాన్ని చేసినప్పుడు పరీక్ష మాత్రమే ఆ కార్యము చేయగలదు. తీర్మానం అనే రెండు రహదారుల మధ్య నిజమైన అబ్రహాము సంతానం నిలుచున్నప్పుడు దేవుని సేవిస్తానని తీర్మానం చేస్తాడు. అదే మన బంధాలను తుంచి స్వతంత్రులుగా చేస్తున్నది. సాతాను నీకు వ్యాధిని కలుగు చేసి ఉండవచ్చును, అతను నీకు మరొకటి ఇవ్వవచ్చును. రెండు దారుల మధ్య మార్గాన నీవు దాన్ని పొందలేదని నీవేలా తెలుసుకునగలవు? ఎటువంటి తీర్మానము చేయబోతున్నావు ఎరగాలి. అగ్ని గౌరవ వారు స్వాధీనపరచుకున్నారు. ఆ అగ్ని వారికి కలసలేకపోయింది. అగ్నివాసం సహా వారికి అంటలేదు. వారు అబ్రహాము సంతానం అని వారు ఎదిగి ఉన్నారు కాబట్టి దేవుని కొరకును, ఆయన వాక్యము కొరకును వారు నిలబడ్డారు. శత్రు గౌరిని స్వాధీనపరచుకున్నారు. మరి అగ్ని వారిని దహించలేకపోయింది. ఎందుచేతనంటే వారు గౌరిని స్వాధీనము చేసుకున్నారు. అతను ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు దానియేలు. నిజమైన ఒకే ఒక్కడు దేవునికి అతను ఉన్నాడు. అతను దేవుని దేవిస్తాడో లేదని పరీక్ష అతనికి కలిగినది. నిజమైన దేవుని ఆరాధించుడియా లేక అన్య దేవతను పూజించుడియా అని ఒక కాలం వచ్చినది. అలా చేయడానికి అతను నిరాకరించాడు. ఆ బుద్ధి వాటిని విసర్జించి అనుదినముతర దేవునికి ప్రార్థించాడు. అతడు అలా చేయడం ద్వారా దేశం యొక్క కఠిన సత్యముల శిక్షాస్మృతికి చిహ్నంగా సింహము బోలులో పడవేయబడ్డాడు. ఆకలితో ఉన్న సింహపు గుంపు అతని కొరకు ఎదురు చూస్తున్నది. అతను ఏమి చేశాడు? శత్రు గవిని స్వాధీనపరచుకున్నాడు. సింహాలు అతని భక్షించలేదు. దేవుడు అగ్నిస్తంభమైన దూతను పంపి అతనికి సింహమునకు మధ్య నిలబడి ఉన్నాడు. నిజమైన ఒక దేవుని ఆరాధన చేస్తాడో లేక దశల కొద్ది అన్య దేవతలు ఆరాధన చేస్తాడని పరీక్షించబడ్డాడు. అందువల్ల శత్రు గవిని స్వాధీనపరచుకున్నాడు. పరీక్షలో నిలబడ్డాడు. శత్రు గవిని స్వాధీనపరచుకున్నాడు. సింహం అతనికి ముట్టలేకపోయినది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక, అతడు నిజమైన అబ్రహాము సంతానము కనుక దేవుని వాగ్దానము సత్యం వైపే నిలబడగలిగినది. మోషే మరో గొప్ప వ్యక్తి. దేవుడిచ్చే వాగ్దాన విషయంలో అతడు కూడా పరీక్షించబడ్డాడు. దేవచనికి వెళ్ళినప్పుడు నేను నీతో కూడా ఉంటాను, వరము కలిగిన వారిగా నటించే వారి ఎదుట అతను నిలబడి ఉన్నప్పుడు, అతడు అక్కడ ఉన్నప్పుడు మోషే చేయవలసిన ఆజ్ఞ పొందిన వరమును అక్కడ ఉన్నటువంటి వారు వరములు కలిగిన వారిగా నటించు ఎన్నే ఎంబ్రేలు అతనికి ఎదురయ్యున్నారు. దేవుడు అతని పిలచాడు, అది చేయాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, అది అతను ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏమి చేయాలని ఆజ్ఞాపించాడో అతడు అక్కడ నిలబడి ఆ అద్భుతం చేశాడు. అదే విషయాలను చేయు నటించు వారిని కూడా అక్కడ ఉన్నారు. అయితే హోషేయ పట్టి వారిని గురించి భీతి ఏమీ లేదు. దేవుని వాక్యానికి యథార్థపరుడుగా అతను ఎక్కడ ఉన్నాడు. శత్రువు గవిని స్వాధీనపరచుకున్నాడు. ఆమేన్. దేవుని వాగ్దానముకు యథార్థపరుడు నిలబడ్డాడు. ఎవరేమి అతన్ని పోలి చేయాలని అనుకున్నప్పటికీ అనవసరం. ప్రతి క్రైస్తవునికి అది ఎంతటి గుణపాఠము. చుట్టూ చూస్తున్నప్పుడు నీ ఒక వేషధారిని కనుగొన్నప్పుడు నీ ఒకటి గుర్తించుకోవాలి, అతడు నిజమైన దానిగా పోలి నడుస్తున్నాడని గుర్తించుకోవాలి. దాని అర్థం ఏమిటంటే నిజమైనది ఒక్కటే. దేవుని వాక్యము కొరకై యథార్థవర్తుడవై నిలబడు. ఏమి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టు. దానిలో నిజంగా వాక్యంపై ఆధారపడి ఉన్నాడు. ఎంతమంది అతని పోలి ఉండాలని నటించినప్పటికీ అది అనవసరం. అతడు యథార్థవంతుడుగా నిలబడ్డాడు. అతనికి ఉద్దేశం కొరకు వచ్చాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళి కొరకై వచ్చాడు. ఐగుప్తును విడిచి వాగ్దాన భూమికి వెళ్లి ఒక సమయం వచ్చినప్పుడు మార్గ మధ్యాహ్న మృత సముద్రం వారికి అడ్డు వచ్చింది. అతడు ఆ నీటి గౌరవలను స్వాధీనపరుచుకున్నాడు. ద్వారాలు తెరవబడి సాగిపోయారు, నీళ్లు వెనుకకు పారిపోయినవి. మోషే అరణ్యంలోనికి ఎక్కడికి వారిని కొనిపోవాలని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడో ఆ పర్వతానికి వారిని తీసుకుని పోయాడు. ఆమేన్. శత్రువు గవిని అతడు స్వాధీనము చేసుకున్నాడు. అతని పితరుడైన అబ్రహాము అతని నిజమైన సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకుందని వాగ్దానం పొంది ఉన్నారు. నీటి గౌలను మోయబడినవి. అతను ముందంజ వేయలేకపోయాడు, అయితే అది అతని బాధ్యత. దేవుడు అతనికి చెప్పాడు కాబట్టి వారిని ఆ పర్వతానికి నడిపించబడవలసి ఉన్నాను. మార్గ మధ్యంలో అడ్డుకోవడం వచ్చినది. అతడు శత్రువు గవిని స్వాధీనపరచుకున్నాడు. అటు తర్వాత కొంతకాలానికి యెహోషువ వరంతా కాదేశు బర్నాకు వచ్చినప్పటికీ అది ఆనాటి సర్వ ప్రపంచానికి న్యాయపీఠం. ఇస్రాయేల్ అతని న్యాయము తీర్చుకుంటు కనుకై చేరు స్థానము అది. యెహోషువ కాలేబులు మరి 12 లేక 10 మనం చూస్తున్నాము. వారు స్వాధీనపరచుకోబోతున్న భూభాగాన్ని వేగుచుట్టు కొరకై ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరు పంపబడ్డారు. అతడున్న ఆ అజనుబాహులను వారు చూచి 10 ఎంతో భీతి చెంది, ఇది ఎంతో అసాధారణమైన విషయం, మనం స్వాధీనము చేసుకోలేం. మన ముందున్న వైరి ముఖను చూడండి. వారు తిరిగి తెచ్చిన వార్తను బట్టి చూడగా వారైతే చెడ్డ సమాచారం తెచ్చారు. ఈ భూమి మీకు దీనిని మీకు అనుగ్రహిస్తారని దేవుడు వారితో చెప్పినట్లయితే వారెందుకు చెడ్డ సమాచారం తీసుకుని రావాలి. ఐగుప్తులోనే ఆయన ఆ విషయాన్ని వారితో చెప్పాడు. నేను ఈ భూమిని మీకు అనుగ్రహించున్నాను, అది మంచి దేశము, పాలు తేలు ప్రవహించు దేశం. అది ప్రత్యర్థులు అనేకులు కనిపించినప్పుడు 10 మరణ వచ్చి మనము స్వాధీనపరచుకోలేము అని చెప్పారు. అతడు యెహోషువ అతడు ప్రజల నిమ్మలపరిచి ఇలా చెప్పాడు, దానిని స్వాధీనపరచుకుంటూ మనకు చాలు, మనం ఎక్కువ మంది. ఎందుకని ఎందుకలా చెప్పాడు? అతడు వాగ్దానం వైపే దీక్షితులై ఉన్నాడు. అతడు నిజమైన అబ్రహాము సంతానము. వ్యతిరేకులు ఎంతమంది ఉన్నప్పటికీ మనము గవిని స్వాధీనపరచుకోగలము, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. అతడు అలాగే స్వతంత్రించుకున్నాడు. ఆ తర్వాత ఇస్రాయేల్ నదీతీర ప్రాంతానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ మహానది దగ్గర ఏప్రిల్ మాసాన వారు వచ్చినప్పుడు ఆ నది ఉప్పొంగి పారుతుంది. పర్వత శిఖరాల నుండి యోర్దాను ప్రవహిస్తూ పల్ల ప్రాంతాలు వ్యాపించి ఉన్నది. అతను ఇక్కడ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఆ సమయం భీభత్సంగా కనిపిస్తున్నది. అయినప్పటికీ అతడు అబ్రహాము సంతానమై ఉన్నాడు. అతనికి ఒక వాగ్దానం ఉన్నదని అతనికి తెలుసు. నెరవేర్చవలసిన బాధ్యత అతనిలో ఉన్నాడు. దాన్ని ఎలాగ చేయాలో దాని విషయమైన దర్శనం అతని కలిగి ఉన్నాడు. కాబట్టి నదీ ద్వారాలను అతను స్వాధీనము చేసుకునగలిగాడు. ద్వారాలు తెరవబడి నీళ్లు పర్వతాల వైపు గంతులు వేసినవి. ఇస్రాయేల్ జనాంగమంతా శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నారు. మరి వారు వాగ్దానం అడుగుపెట్టారు. ఎందువల్లంటే దేవుడు అలా చేస్తానని చెప్పాడు కనుక. ఓ నిజమైన అబ్రహాము సంతానమా? సహోదరి సహోదరులారా, ఆ చోటికి వారు చేరుకున్నప్పటికీ 3 రథాలు ఒక్కసారిగా పరిగెత్తగల విశాలత కలిగి ఎత్తైన గోడల ప్రకారముతో ఉన్నదా ఎరికో పట్టణము. అరువుగా తెచ్చుకున్న ఆయుధాలు, కత్తులు, ఖడారాలు, పండలు, పాదులతో ఈ శ్రాయలు ఎలాగ వారి అక్కడికి చేరుకోగలుగుతారా? అప్పటికీ కూడా అబ్రహాము సంతానమే. ఆయన ఎలాగే స్వాంతరము చేసుకోవాలో ఆ దర్శనం దేవుడికి అనుగ్రహించాడు. ఇలాగ చెప్పనిది హోర ఊతము అని. ఆమేన్. అవును, ఏం చేయాలి? పూరల బోధించే ముందుకు సగివండి. మీ ఎదుర ద్వారాలు కులిపోవునని చెప్పలేదు. ఆమేన్. అతను అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నా, అతను దేవుని యొక్క నిజమైన విశ్వాసి. నీ ఎదుర ద్వారములు కులబడిపోవును, కేవలం బోలవుది కేకలమే. నీవు చేయవలసిందంతా అంతే. అయితే జరిగిన సంభవం ఏంటి? ద్వారాలు కులిపోయినవి. యెహోషువ పట్టాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కొన్ని దినాల క్రితమే శత్రు మార్గాన్ని చేకూర్చుకుని ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఇలాగ సూర్యుని అవతలు కూడా ఆపు చేయగలిగింది మనం చూశాము. మొన్నటి దినాన ప్రతకాల వేళ నేను అభూతమైనది అనగా నమ్మశక్యము కాని నిజాన్ని గురించి మాట్లాడుతుంది. శత్రువుకి గవిని భుక్తము చేసుకునే వరకు అతడు సూర్యుని కదలనీయలేదు. మరలా శత్రువు ఏకీభించి విజృంభించట్లయితే వారు చల్లాచెదై పోతారని అతనికి తెలుసు. సూర్యుడు అస్తమిత్రై ఉన్నాడు. అమోరీలు అమాలేకులు చెదురు మొదలై చెదరే ఉన్నారు. వారు మరలా ఏకమై ఒకటైపోయినట్లయితే ఇక త్రోవ సరళం చేసుకోవడం బహు కష్టతరమైపోతుంది. ఇక ఆధారపడుతుంది ఒకటే ఒకటి, అదేదనగా సమయం. సమయాన్ని అతను నిలుపు చేశాడు, అప్పు చేశాడు. ఆమేన్. వాగ్దానం నుండి కాపాడవలసింది ఒక్కటే ఒక్కటే ఉన్నది, అదేదనగా సూర్యుడు. సృష్టి తనకు తానుగా పరిగెడుతుంది. అతడు ఆ సృష్టిమును నిలుపు చేశాడు. ముందు అతను అభ్రామ సంతానము కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని అతను నమ్మి ఉన్నాడు. సూర్యుని నిలుపు చేసి గవిని స్వాధీనము చేసుకున్నాడు. అవునండి, ఈ మహాఘనులు వీరంతా కూడా ఘనమైన వ్యక్తులే. చూశారా, మరణ గౌరవ వారంతా కూడా సమీపిస్తున్నప్పుడు వారంతా చనిపోయారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసి ఉన్నది. ఎందువల్లంటే వారంతా మహాఘనులు కాబట్టి. సింహపునోళ్లు వారు మోహించారు, అగ్నికి ఆహుతి కాకుండా తప్పించుకున్నారు, ఖడ్గములకు వాటి నుండి బలి కాకుండా విముక్తులయ్యారు. హెబ్రీ 11 చెప్పినట్లుగా వారు శత్రువు గౌరులను స్వాధీనపరుచుకున్నారు. అందరికి ఒకే ఒక శత్రువు, అతడే మృత్యువు. మరణం వారిని మృగివైచను. ఒకనొక దినాన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానమైన అబ్రహాము రాజ సంతానమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చెను. రక్తి సంతానమైన ఇస్సాకు వల్లే కాదు, వారైతే వారి యొక్క పాత్ర నిర్వర్తించారు. ఇదైతే ప్రకృతి సంబంధి కాని ఒకరు వచ్చారు. ఇదైతే శరీర వాంఛ వల్ల కాని వారు ఒకరు వచ్చారు. ఇతరైతే కన్య వల్ల జన్మించిన వారు ఒకరు వచ్చారు. దేవుని కుమారుడు అబ్రహాము సంతానం, ఆహా ఎంతటి ఘనుడో ఆయన. మిగతా అందరు కూడా ప్రకృతిగా జన్మిస్తున్న వారే. ఈయనైతే కన్య ద్వారా జన్మించాడు. భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు చేసిన ఘనకార్యం ఏంటి? సాతానుడు కలిగిన ప్రతి శత్రువును ఆయన ఓడించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయన చేసిందేంటి? ఆయన రోగమును జయించాడు. ఆయన ఉన్న దగ్గర రోగము లేదు. ఎక్కడ రోగమున్నదో దానిని ఆయన జయించాడు. జయించిన తర్వాత ఆయన చేసిన పనేంటి? ఆయన మనకు తాళపు చెవులు అనుగ్రహించాడు. ఆమేన్. నా చెప్పబడుతుంది, మీరు భూమి మీద ఏమి బంధిస్తారో పరలోకమందు అది బంధించబడని చెప్పాడు. ఆహా ఆమేన్. అదే అబ్రహాము యొక్క రాజ సంతానానికి ఆయన చేసిన వాగ్దానము. పరిశుద్ధాత్మల్లో ఉన్నారు. రోగాన్ని బంధించడానికి తాళములు మనకు కలిగి ఉన్నాము. ఆయన రోగాలను జయించాడు. రోగము ఆయన సన్నిధిలో నిలవలేదు. అదే కార్యాన్ని చేయడు కొరకై ఆ తాళపు చెవులు మనకు అనుగ్రహించున్నాడు. రోగమును జయించిన కొరకు మీరు భూమి మీద దేని బంధిస్తారో అదే నేను పరలోకమందును బంధించదను. అలాగే శోధని కూడా మన వలే ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. ఆయన చేసిన పనేంటి? ఆయన దాన్ని జయించాడు. ఆయన మనకు చెప్పిన విధమేంటి? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మన కొరకై ఆయన రోగాన్ని జయించాడు. ఆయన మన కొరకై శోధన జయించాడు. కౌలును పగలగొట్టాడు. శోధకుని వద్దరు తాళపు చెవిని స్వాధీనపరచుకుని అబ్రహాము సంతానమైన విశ్వాస చేతికి అవి అప్పజెప్పి ఉన్నాడు. వాడు మిమ్మల్ని శోధించినట్లయితే వారిని ఎదిరించుడి, అప్పుడు అతను మీ యొద్ద నుండి పారిపోవును. ఆ ఎంతటి ధన్యత! వారిని ఎదిరించండి. ఆయన మృత్యువును పాతాళ లోకమును జయించి ఉన్నాడు. మూడవ దినమును తిరిగి లేచాడు. నేను జయించదని చెప్పాడు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించదరు. ఆహా ఎంతటి వాగ్దానం అది! అది అబ్రహాము యొక్క సంతానానికి. మనము నీతిమంతులుగా తీర్చబడి కొరకై ఆయన సమాధిని జయించి మూడవ దినమును తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మనకు నీతి అయ్యాడు. తద్వారా మనకు ఫలమేంటి? ఆయనే వ్యాధిని జయించాడు, ఆయనే మృత్యుడు జయించాడు, ఆయనే పాతాళమును జయించాడు, ఆయనే సమాధిని జయించాడు, శోధను జయించాడు. ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణములు అర్పించిన వారి ద్వారా మనం ఎంతో జయశీలమై ఉన్నాం. అబ్రహాము యొక్క రాజ సంతానమై ఆయనలో ఉన్న దేవుని ఆత్మలో ఉండటం వలన మనము జయశీలమే. ప్రతి ద్వారము మన కొరకే జయించబడి ఉన్నది. మనము చేయవలసిన విషయం ఏంటంటే మనము దానిని స్వాధీనపరచుకోవాలి. అది ముందుగానే జయించబడి ఉన్నది. రోగము ఓడించబడిను, మరణము ఓడించబడి ఉన్నది, నరకము ఓడించబడి ఉన్నది, సమాధి ఓడించబడి ఉన్నది, సమస్తమును ఓడించబడి ఉన్నది. ఆయన కృప వలన తాళము చెవులను మనము కలిగున్నాం. యేసుక్రీస్తు నామములో నేను వచ్చుచున్నానని చెప్పి ఆ తాళము తీయటకు భక్తి చెందుతున్నావా? నా నామమును బట్టి తండ్రిని అడుగుడి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. 2000 సంవత్సరం దాటి ఉన్నప్పటికీ దేవాలయపు తెరను రెంటిగా చీల్చిన మహా జయశీలుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, సమస్తమును ఆయనపై మోసుకున్న వారై, మన ప్రతి బలహీనతను సిలువలో భరించిన వారై, ప్రతి రోగము, సంకటము దానిపై జయశీలుడై, మన నీతిమత్తం కొరకై మరణమును జయించు తిరిగి లేచాడు. సజీవుడగు యేసుక్రీస్తుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకుని కొరకై 2000 సంవత్సరాల తర్వాత సజీవుడుగానే మన మధ్య నిలబడ్డాడు. సమస్తానికి వారసులైన అబ్రహాము రాజసంతాన మాధ్యమాది సజీవుడుగా ఆయన ఉన్నాడు. ఆహా, ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో, వాగ్దాన వాక్యం వల్ల ఎవరైతే పరీక్షలు నెగ్గుతారో వారే. నీవు వాక్యాన్ని నమ్మినట్లయితే అలాంటప్పుడు నీవు కూడా అబ్రహాము సంతానానివే. దాని దగ్గరికి నీవు అలా రాగలుగుతావు. వాక్య పరీక్షను నీవు స్వీకరించినట్లయితే, నీవు ఏ కొద్దిగానైనా అనుమానించినట్లయితే నీవు పూర్తిగా నమ్ముటలేదు. దేనిలో నీవు నమ్ముటలేదు కాబట్టి ప్రార్థన వరుసలేక రావద్దు. దేవుని యొక్క వాక్యం సత్యమని నీ వెరిగే కృప నీవు పొందకపోతే నీవు వేదిక యొక్క బుద్ధిహీనుడుగా ఉన్నవాడివే అవుతావు. అవిశ్వాసమనే అడ్డుదలని ఒక్కసారిగా చీల్చివేసినట్లయితే అప్పుడు నీవు మృత్యువు, పాతాళము, సమాధి యొక్క తాళాలు నీ చేతిలో నీవు ఉంచుకోగలుగుతావు. ఎందుకంటే నీ కొరకై జయించిన జయశీలని నీవు పొందింటున్నావు. అప్పుడు నీవు హెబ్రీ 13:8 చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పబడిన దాన్ని నీవు కలిగి ఉంటావు. అది మనకి అసాధ్యము. నేటి దినాన ప్రజలాగా చెప్తుంటాను, ఆహా, నే చెప్తాను ఆయన ఈ విధంగా ఉంటాడంటాను. ఆయనే ఆయనైతే ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబుల్ తెలియజేస్తుంది. ఓ, అప్పుడు చేసిన రీతిగా ఈ రోజుల్లో ఆయన చేయడు అంటారు. ఆయన వాక్య ప్రత్యక్ష రుజువులతో ఇప్పుడే ఆ విషయం మనం చూద్దాం. అది ఏమి చేస్తుంది? దాని ముడతకు అదే మరలా అంటుకపోతుంది. ఆమేన్. నిజమైన అబ్రహాము సంతానం దాన్ని విశ్వసిస్తుంది. దాని వారు ఎరుగుతారు. లోతు దినాల్లో అబ్రహాముని కలుసుకుని అద్భుతాన్ని చేసిన దేవుడు ఆయనే ఈ రాత్రి వేళలో మన మధ్య ఉన్నాడు. గుడారములో ఆయన వెనకాల ఉన్న సారా జీవితం చేసిన అద్భుతం వలె చెప్పిన విధంగానే ఆయన నాయకుడికి ముందుగా రాజ సంతానమైన సంఘము కూడా అదే విషయాన్ని చూడగలదని యేసు వాగ్దానము చేశాడు. అదేంటి? అది జరగనియున్నదని దేవుడు వాగ్దానం చేశాడు. యేసు నిర్ధారణ చేశాడు అలాగే జరుగుతుందని. 2000 సంవత్సరాల గతించిన తర్వాత ఆయన మన మధ్య ఉన్న రీతిగా అదే ఘన జయశీలుడిగా మనము ఆయన చూస్తున్నాము. మరణాన్ని, నరకాన్ని, సమాధిని, సమస్త మూఢ నమ్మకాన్ని ఆయన జయించాడు. వాక్యాన్ని తీసుకుని, అవును, మీరు నా ఎందు నిలుచున్నట్లయితే, నా మాటలు మీ ఎందు నిలుచున్నట్లయితే మీకేది ఇష్టమో నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించమని ఆయన చెప్పాడు. అదేంటి? వాక్యము, క్రీస్తు. అదే మీ హృదయంలో ఉండవలే. మీరు నా ఎందు నిలిచినట్లయితే నా మాటలు మీ ఎందు నిలిచి ఉండరు. అప్పుడు సమస్తాన్ని మీరు జయించగలుగుతారు. ఎందుచేతనగా? నేను మీ కొరకు దాన్ని జయించున్నాను కాబట్టి. మీరు నా ఎందు నిలచున్న వారైతే, మీరు నన్ను గ్రహించగలిగితే, మీరు నా ఎందు నిలచిన వారైతే, నా ఎందు విశ్వాసముచ్చువాడు నన్ను చేర్చుకొనడు. నమ్మి నమ్మినానని అనుకోవడము కాదు, నన్ను చేర్చుకొనను. నా మాటలు ఆలకించిన వాడు నా మాటలు గ్రహించును. నన్ను పంపిన వాని ఎందు నమ్మినవాడు నిత్యజీవము కలిగిన వాడగును. మరి ఏ శోధనలేకి, శిక్షా విధులకి రాక మరణములో ఉండి జీవంలోనికి దాటి ఉన్నది. అక్కడే సుధీరుడై జలసీయుడైన ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడై ఉన్నాడు. అబులో నుండి బయటకు పిలువబడిన అబ్రహాము సంతానం మధ్య ఆయన ఉండడు. సదమాల నుండి, లోకం నుండి ప్రత్యేకించబడిన, బయటకు పిలవబడిన వారి మధ్య తన వాగ్దానము నెరవేర్చును. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాత్రి మన మధ్య బలము గల జయశీలుడిగా మన మధ్య నిలుచున్నాడు. హృదయ ఆలోచన తలపులు ఎరిగిన దేవుని యొక్క వాక్యముగా ఈ నిషేధ వేళలో మన మధ్య నిలుచున్నాడు. అదేంటి? నీ యొక్క సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకును. అదేంటి? అది వాక్యమైన నమ్మకము గల అబ్రహాము యొక్క రాజసంతానము వాక్యము. మరియు అది వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. కానీ మనము కనుగొన్నట్లయితే ఒకనాటి పద్యకారుడు వల్ల ఇలా గాలాపలు చేయగలము. జీవించినను ప్రేమించాడు, చనిపోయినను రక్షించాడు, హాతి పెట్టబడిన పాపాలు దూరానికి మోసుకొని పోయాడు, తిరిగి లేచినను ఉచితముగా నీతిమంతునిగా తెచ్చాడు, ఒకనొక రోజు రాబోతున్నాడు. ఎంతటి మహిమకరమైన దినమది. ఒకరు అన్నారు, అబ్బాయి నువ్వు పెద్దవాడైపోతున్నావు అని అన్నారు. నేను దాన్ని ఆపలేను. నేను నా బాలిదినాల మొదలుకొనిన నా యొక్క నిరీక్షణ అయితే నేను యేసుక్రీస్తు యొక్క రాకడను చూడాలి. అందుకొరికే నా బ్రతుకు నేను సమర్పణ చేసుకున్నాను. శుద్ధులైపోయిన ఇంకా ఈ వేదిక మీదనే ఉన్నాను. నేను ఇంకా ఆ కథనే నమ్ముతున్నాను. ఫలవాన్ని స్వీకరించిన కొరకై పరలోకమును దిగి వచ్చే యేసుక్రీస్తును గురించే ఆలోచన చేస్తున్నాను. అది ఘనమైన విషయం. ఓ దేవా, ఇలా మనం పాడపడుతున్నాం. మరి అతిశయోక్తి లేదు కదా? యేసు నవమొదల శక్తిని అందరూ ఆర్పడించి కొలవడి దూతగణములెలా సాగిలపడదురు కాక. ఆది కిరీటము తెచ్చి అందరికి ప్రభువులకు అభిషేకము చేయి. ఇకని ఆయనే మహాజయశాలి కాబట్టి మీరు ఆయనలో ఉన్నట్లయితే మీరు ఆయన వాక్యములో ఉన్నారు. ఆయన చెప్పాడు, మీరు నాలో నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి. ప్రతి ద్వారం ముందుగానే గెలవబడి ఉన్నది. అప్పుడు మన విధంగా అనవచ్చు, గ్రంథమందల ప్రతి వాగ్దానము, ప్రతి అధ్యాయము, ప్రతి గీతములోని భావము నావే. ఆయన దైవావేశంలో కలిగిన ప్రతి వాక్యము, గ్రంథమందల ప్రతి వాగ్దానము నావే.
స్నేహితులారా, దాని భావమేంటో మీకు తెలుసా? అబ్రహాముతో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, ప్రవక్తలచే పలుకబడిన ప్రతి వాగ్దానము, ఈనాటి కొరకని యేసుక్రీస్తు చేసిన ప్రతి వాగ్దానము, దానిని నిశ్చయపరచుటకు కలలో ఆయన సజీవుడని తెలియపరచుకొనకై ఆయన నేనిక్కడ ఉన్నాడు. మీ యొక్క సంతానము శత్రువు గవనిని స్వాధీనపరచుకును. మరణ ఘడి ఆసన్నమైతే దాని విషయమేంటి? దాని సహా నీవు స్వాధీనపరచుకునగలవు. అవును, ఇలా చెప్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఆయనను మహాజయశాలి అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును కాక. దూత గణానెల్లా సగిలపడి రాజ మగుటము తెచ్చి అందరికి ప్రభువు ఆయనను కిరీటధారిగా చేయదము. ఈ రాత్రి 2000 సంవత్సరాల తర్వాత ఆయన అవశాలీన జయశీలుడిగా ఆయన చూస్తూనే ఉన్నాము. దేవునిటువంటి వాగ్దానానికి మనను వేరుపరచిన, అద్భుతలను చీల్చివేసిన కరుణైన జయశీలుడగు ఆయన. ఆయనలో మనమెంతో విజయశీలమై ఉంటున్నాము. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, అశుద్ధాత్మిక సన్నిధానములో మేము రాత్రి నిలబడి ఉన్నాము. రాజ సంతానమైన అబ్రహాము సంతానం పైకి పంపెదనని వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అను ఆ మహావ్యక్తిని యేసుక్రీస్తు సన్నిధిలో మేము రాత్రిలో నిలబడి ఉన్నాము. ఓ దేవా, నిన్నెరుగుని స్త్రీ గాని పురుషుడు గాని లేక బాలుడు గాని బాలిక గాని ఇచ్చిన ఉన్నట్లయితే అట్టి వారిని యొక్క వాక్యముల గురించి అది సత్యమా కాదా అని మనో ఆందోళన కలిగిన వారుగా ఉన్నట్లయితే అట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాగ్దానం చేసిన ఓ మహోన్నతులకు దేవా, ఈ రాత్రిలో ఇచ్చిన దయచేయండి. నీవొక గొప్ప వాగ్దానం చేసి ఉంటేవి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నా ఎందుకు శ్వాసముచ్చువాడు నేను చేసిన కార్యములను చేయను, వాటికంటే గొప్పవి చేయని నీ ఒక వాగ్దానం చేశావు. అన్నిటదేవా, నీ వాక్యము నీవు నిర్ధారణ చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రిలో అనేకమైన అబ్రహాము సంతానం వ్యాధిగ్రస్తులుగా ఇక్కడ ఉన్నారు. ఓహో, దయ్యము తన గౌరవం మూసివేసినది, లోపల వారిని బంధించవలసినది, తాళము తిప్పివేసి ఎలాగ చెప్తున్నాడు వాడు, నీకు గుండె జబ్బు ఉన్నది, నీవు చావాలి, నీకు అదే ఇది ఉన్నది, నీవు చచ్చిపోవాలని చెప్తున్నాడు. ఓ దేవా, సువార్త యొక్క శృంగారనాద స్వరము ప్రతి బంధిని స్వతంత్రులుగా వెడలిపోదురు కాక. యేసుక్రీస్తు ఆ గౌరవులను జయించి ఉన్నాడు. ఆ తాళాలు మా చేతిలో పట్టుకున్నామని నా నామముల వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. నా నామమున తండ్రిని నీవు ఏది అడిగినప్పుడు నేను దాన్ని చేతను. నా ఎందు విశ్వాసముచ్చిన వాడు నేను చేసిన కార్యములను చేయను. దేవుని యొక్క వాక్యం రెండంచులగలటువంటి ఖడ్గము కట్టు వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ల మూలుగలను విభజించిన మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధించును. లోహో దినాల్లో ఎలాగుండెనో మనిషి కుమార్ దినములో అలాగుండరు. వారు తినుచు త్రాగుచు పెళ్లి చేయబడుచు పెళ్లి చేసుకునుచు గొప్ప భవనాల నిర్మాణ కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. ప్రపంచాన్ని మనం గమనిద్దాము. సూచనలు, ఆకాశ వీధుల్లో భయంకర చిహ్నాలు, వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, హేమత్సమైన తుఫాన్లు, మానవ మనసులో భయాందోళనలు, దేశాల్లో వినాశనాలు, అదే సమయంలో భీకర పరిస్థితులు. యువత దినాల్లో ఎలాగుండెనో అలాగే మనిషి కుమార్ దినాల్లో ఉండెను. ఓ దేవా, ఈ రాత్రి వేళ మా మధ్యకి వచ్చి నీ వాక్యాన్ని రుజువుపరచు. ఈ రాత్రి వచ్చి అబ్రహాము సంతానం యొక్క విశ్వాసాన్ని ఘనపరచు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును కాక నేను ఇప్పుడు మిమ్మల్ని వేదిక ఎందుకు నేరుగా ఆహ్వానించట్లేదు, అది మీకే వదిలివేస్తున్నాను. అనేక సార్లు అలా చేయబడిందని నేను నమ్ముతున్నాను. అవి స్వీకరించిన వారు బాప్తిస్మము తీసుకున్నారు. అవును, ఆయన అంగీకరించిన వారు. మేము రోగుల కొరకు ప్రార్థించబోతున్నాము. నేను రాత్రంతా మాట్లాడగలను. మీరెంతో ప్రియమైన వారు. నేను మాట్లాడేది మానవుని మాటలే అవుతుంది. నేను ఆయన మాటలు చెప్పినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు కాదు కానీ ఆయన మాటలు అవుతున్నవి. నేను ఏదైనా చెప్పినట్లయితే దేవుడు దాన్ని బలపరచినట్లయితే అలాంటప్పుడు అవి నా మాటలు. నేను ఆయన మాటలు చెప్పినట్లయితే ఆయన దాన్ని బలపరుస్తారు. అలాంటప్పుడు పాపి అయి దారి తప్పిన ఆ స్త్రీ లేక పురుషుడు లేక బలుడు లేక బాలిక అది అవును కదా అని చెప్పుకుంటారు. నేను ఈ కార్యాలు చేసినప్పుడు ఆయన గురించి వారు ఇలాగూ చెప్పారు, ఈ మనుష్యుడు జ్యోతిష్యం చెప్పవాడని దయ్యం పట్టువాడని అన్నారు. సోది చెప్పుడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సోది చెప్పుడు అనేది దయ్యానికి సంబంధించినది. ఆయన్ను సోది చెప్పేవాడని అన్నారు. సోది చెప్పే ఎవడైనా ఎప్పుడైనా సువార్త ప్రకటించడం మీరు చూశారా? సోది చెప్పేవారు ఎవరైనా దయ్యాలను వెళ్ళగొట్టడం మీరు చూశారా? లేదు, వారు ఆ పని చేయరు. ఆయన ఇలాగ చెప్పి ఉన్నాడు, మనుష్య కుమారుడు ఆయనను నేను దీన్ని క్షమించగలను. ఏ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడే వాడికి యుగమందైన రాబోయుగమందు పాప క్షమాపణ లేదు. ఎందుకంటే దేవుని కార్యాలను దురాత్మని పిలుచుతున్నారు కాబట్టి. ఈ రాత్రి వేళ దేవుడు మన ఎలా కనికర సంపన్నుడై ఉంటున్నాడు. దేవుడు దిగవచ్చి తన వాక్యాన్ని రుజువు పరచగలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరి సహోదరుడా, ఇది నా యొక్క ప్రాణము. నేను దేవుని సంధించవలసి ఉన్నది. నేను చెప్పిన దానికి నేను బాధ్యున్నాయి. నేను దేవుడికి లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుడు దానికై నన్ను లెక్క అడుగుతాడు. అవును, నేను నరకపాతుడవుతానని ఎరిగి నేనిక్క నిలబడి ఇలా చెప్పడం వల్ల నాకు ప్రయోజనమేంటి? ఒకరి దృష్టికి సరైనదిగా కనిపించు మార్గము కలదు. అయితే అది చివరికి మరణమునకు దారితీయును. దేవునికి మరో అనువాదకుడు అక్కరలేదు. నేను ఏదో చెప్పిన రీతిగా తనకు తానే అనువాదకుడై ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానము శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం నమ్ముతున్నారా? నేను మిమ్మల్ని స్వస్థపరచగలిగితే నేను చేసి ఉండేవాడను. క్రీస్తు ముందుగానే మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. విషయం ఏంటంటే తాలపు చెవిని మీ చేతుల్లో మీరు కలిగి ఉన్నారు. ఆ తాలపు చెవి ఏదనగా మీ యొక్క విశ్వాసమే. దాన్ని స్వాధీనపరచుకుంటకు సాధనం అదే. ఈ రాత్రి వేళ దాన్ని తెరవండి. అలా చేస్తారా? మహా జయశీలుడైన సమస్త రోగాలను ఓడించిన విజయుడై ఇప్పుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన అవి జరిగించాలని తెలుపగలడు. ఎందుకనగా ఆయన ఇంకను వాక్యమై ఉన్నారు. ఆ వాక్యమే హృదయం యొక్క తలంపులను పరిశోధించును. ప్రార్థన కార్డు బి 1. గత రాత్రి మనం ప్రారంభించిన సంఖ్య ఏంటి? 52 ప్రారంభిద్దాం. మీలో 50 ప్రార్థనా కార్డు ఎవరు? మీ చేయి చూపించండి. ప్రార్థనా కార్డు బి గత రాత్రి 1 నుండి ఆరంభించాం. ఇప్పుడు ఈ రాత్రి 50 నుండి ప్రారంభిద్దాం. మీలో 50 ఎవరు? చేయండి. బి 50 ప్రార్థనా కార్డు ఇక్కడ లేరా? ఏవేనా? బి 50 అవునా? బి 51 బి 51 సరే. బి 51 బి 52 బి 52 ఎవరు? సరే, నేనేదేనా? బి 53 54 క్రమంగా ఇక్కడికి రండి. 54 55 నేను ఇక్కడికి రాకముందు నా కుమారుడు క్రిందకి వస్తాడు. ఆ కాదులన్నీ కలుపుతాడు. అవి ఒకటిక్కడ అక్కడెక్కడ ఉన్నవి అవి ఎక్కడో చూస్తాడు. అవి వారికి తెలియదు. మీరు ఇక్కడ ఈ దాడి రావచ్చును. 1 ఆ తర్వాత 10 ఇంకొకరు 25 అలా తీసుకురండి. అవి ఎక్కడున్నవో తెలియదు. అయితే అవి ఎక్కడుంటే ఉంటే ఎంతమందిని పిలిచాం? 54 బి 50 బి 50 కాదా? బి 50 నుండి 55 వరకు 56 57 58 59 60 చూద్దాం. 1 2 బిల్లి లెక్కించు. 60 70 ఇష్టమైతే నిలబడండి. 50 నుండి 70 75 సోదర్ రాయ్ లెక్క పెట్టు. నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. అక్కడ ఉండి ఇటు చూస్తున్న వారిలో ప్రార్థన కాడు ఎంతమందికి లేదు? నేను చేసిన కార్యములను మీరును చేతురు అని యేసు చెప్పాడు. గుర్తించండి, అవునా? అది నిజం. మీకు నమ్మకముందా? అబ్రహాము సంతానము అవునని పలుకుదురు కాక బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, ఆయన మన ప్రధాన యాజకుడు అని. హెబ్రీ 4 అధ్యాయం మన బలహీనత మనతో సహానుభవము గల మన ప్రధాన యాజకుడు ఆయనే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడైతే అది ఆయన అలా చేయడా? నేను చెప్తుంది మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్త్రీ ఉన్నది. బైబిల్లో ఒక చిన్న స్త్రీ, బహుశా ప్రార్థనా కార్డు కూడా ఆమెకు లేకపోవచ్చు. అయితే ఆ మనిషిని వస్త్రం ముట్టినట్లయితే నేను ఆయన నమ్మితని అని తన హృదయంలో అనుకుంటున్నది. తనకు కలిగినంత వైద్యునికే ఖర్చు పెట్టింది. అయితే వారు సహకారం చేయలేకపోయారు. ఆమె పరిస్థితి బహు ఘోరమైపోయింది. వారు ఆమెకు సహాయం చేయలేకపోయారు. అయితే దేవుడు సహాయం చేస్తాడని ఆమె నమ్మింది. ఆయన వస్త్రపు చెంగును ఆమె ముట్టినది, నాలో నుండి ప్రభావం వెళ్లి పోయినదని ఆయన అన్నారు. అవునా? ఈ రాత్రి ఆయన ఆ విధంగానే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఆయన ఇక్కడనే ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు ఎట్టు రుజువు చేయగలుగుతారు? ఒక ప్రఖ్యాత బాప్టిస్ట్ వ్యక్తి ఈ మధ్యన నా ఎద్దుకు వచ్చి నాతో ఇలా చెప్పాడు, సోదరు బ్రహం, అది చెప్పిన ఒక మహామనుడి ద్వారా నేను ఒకప్పుడు ఓడిపోయానన్నాడు. అతను చెప్పాడు ఆయన తిరిగి లేచినట్లయితే అలాంటిది తిరిగి చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అది చేయటం మనం చూద్దాం. అది ఆయన చేయలేదని వారు నమ్ముతారు. అయితే ఆయన చేస్తాడని మనం నమ్ముతున్నాము. ఆయన మృతులను తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము. ప్రపంచంలో క్రైస్తవము తప్ప వారి సంస్థాపకుడు సజీవుడని రుజువు చేయు మతం మరొకటి లేదు. దేవుడు దాన్ని నిర్ధారించే ఒకే ఒక మార్గం ఏదంటే దానిని నమ్మిన వారి ద్వారానే. దానిని నమ్మిన వారి ద్వారా దేవుడు దాన్ని ప్రత్యక్షపరచే ఒక మార్గము. సరే, ఈ చిన్న ప్రార్థన వరుసలో ఉన్నవారు ఈ వరుసలో ఉన్నారు. ఎంతమంది పొందుతారో నాకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరూ అలాగే ఉండండి, మీ స్థలాల్లోనే ఉండండి, కదలవద్దు. ఈ వైపు చూచి ప్రార్థన ప్రార్థిస్తులా చెప్పండి, ప్రభుని యేసు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆయన నాతో చెప్పినది మీరు గుర్తుంచుకోనండి, గుర్తుంటుంది. ప్రజలు నీ ఎలా నమ్మకపు చోట్లగా నీవు చేసుకోగలిగితే, నీవు విధేయతో ప్రార్థించితే 15 సంవత్సరాల నుండి ముందు వెనకాల దేశం యొక్క అన్ని మూలల ఏ ఒక్క పర్యాయము కూడా అపజయము కలగలేదు. అది అపజయం ఉండదు. దేవుడు చేయలేని ఒకటి ఉన్నది, అనగా అపజయము నొందుట. ఆయన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు. నేనది నమ్ముతాను. నేనికి నిలబడిన వారికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. ఈ భవనంలో ఉన్న వారికంటే ఎక్కువగా నేనది నమ్ముతాను. అది ఎండమావి అవుతుంది, కలగా నిలిచిపోతుంది. దేవుని కుమారుడు యేసుక్రీస్తు జీవిస్తున్నాడని నాకు తెలుసు. నీవు అబ్రహాము కుమారుడవై ఉండి, నీవు క్రీస్తునందు మృతుడవై ఉండి, నీవు అబ్రహాము సంతానమై ఉన్నావు. వారు కొన్ని చేతి రుమాలు ఇక్కడికి తెచ్చున్నారు. నమ్మిన ప్రజల ద్వారా అమోఘమైన జయం చేకూర్చబడుతుంది. వారిని సంక్షిప్తపరుస్తుండగా మనము తల్ల వంచి వీటి కొరకు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీవు చెప్పిన ప్రతి వాక్యము సత్యమని నమ్మిన ప్రజలు ఉన్నారని బైబిల్లో ఉండి మేము ప్రబోధించబడి ఉంటుంది. ప్రభువా, కొన్నిసార్లు తాలపు రంధ్రములో తాలపు చెవితో తునికిసలాడి దాని గురి తప్పి రంధ్రము చేసి ముక్క తునకలు చేసిరి. అయితే అది అక్కడే ఉన్నదని వారు నమ్మి ఉన్నారు. వారు అలాగే దాన్ని తడబుదులు కాక అక్కడున్నదని వారే కనుగొంటారు. ఆ తాలపు చెవే వాస్తవమైన తాలపు చెవి. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. ఇప్పుడే ఆ పాట పాడి వాయించబడి ఉన్నది బైబిల్ గ్రంథమందు అది ఇలాగ తెలియచేయబడినది. పౌలు తన శరీరం నుండి వస్త్రములు చేతి రుమాలు తీసి వ్యాధి బాధలతో ఉన్న వారి యొద్దకు పంపించాడు. ప్రజల్లో ఉండి దురాత్మలు వెళ్లిపోయినవి, వారు స్వస్థత పొందిది. పరిశుద్ధుడైన పౌలు నీతో కూడా ఉన్నాడని మేము ఎరిగిన్నాము ప్రభువా, అది అతనిది కాదు కానీ అది నీదే ప్రభువా. అతనిలో ఉన్న క్రీస్తే ఇక జీవించిన నేను కాను, నా యందు క్రీస్తే జీవించున్నాడని అతను చెప్పిన్నాడు. ఇప్పుడు ఈ జనాంగానికి నిన్ను నీవేలాగున్నావో ఈ రోజు అలాగే నీవు క్రీస్తువై ఉన్నావు. నేను ఇక్కడ చేతులు మాల్లు ముట్టి ప్రార్థిస్తుండగా ప్రతి శత్రువును నీవు పారదోడమని ప్రార్థిస్తున్నాను. శత్రు ఓడిపోయాడని ఎరుగునట్లు వారికి విశ్వాసాన్ని అనుగ్రహించండి. మేము ఇప్పుడే మాట్లాడుకుని ఉన్న రీతిగా ఒకప్పుడు ఇస్రాయేల్ వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎర్ర సముద్రం వారి వాగ్దానాన్ని ఛేదించి వేశాను. ఓ గంధగట్టి ఇలా చెప్పాడు, ఆ అగ్ని స్తంభంలో దేవుడు ఉగ్గుడై చూశాడు. సముద్రం భీతి చెంది తన గౌలను తెరవగా వారు దాటిపోయారు. యేసుక్రీస్తు రక్తంలో గుండా ఈ రాత్రి క్రిందికి చూడు. ఈ చేతి రుమాల రోగులపై ఉంచగానే ఈ రాత్రి వారి కొరకైన మా విశ్వాస ప్రార్థన శత్రువు చుచ్చుడుగాక. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామన విడుదల పొందుదురు కాక. ఆమేన్. మీరు కదలకుండా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. పైకి దగ్గర ఎవరున్నప్పటికీ మీరు పైకి రావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇది చేయనట్లయితే చేసినట్లయితే ఆయన చేయును అని చెప్పట్లేదు. సరే, ఎవరైనా ఇక్కడికి వచ్చి రోగులను స్వస్థపడు శక్తి వారికి ఉందని చెప్పినట్లయితే అలాంటిది నమ్మవద్దు. శక్తి అంతా క్రీస్తుదే. ఆయనే జయశాలి, నీవు నేను కాదు. ఆయన చేసిన దాన్ని మనము కేవలం అంగీకరిస్తున్నాము. ఏ మనిషికి కూడా రక్షణ ఇచ్చి స్వస్థపరిచే శక్తి వారికి లేదు. ఈ లోకమందున ప్రతి వ్యక్తికి వారి మూల్యము చెల్లించబడి ఉన్నది, చెల్లించబడవలసిన చెల్లించి వేయబడి ఉన్నది. ఇలాగూ మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడిను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నీ స్వస్థత కొరకై చెల్లింపు చెల్లించబడి ఉన్నది, నీ రక్షణ కొరకై చెల్లింపు చేయబడి ఉన్నది. అది అంగీకరించి వచ్చుకు నీకు విశ్వాసములదా? అంటే నీవు అబ్రహాము సంతతం అయితే దేవుడు అది వాగ్దానం చేసి ఉన్నాడు. నిన్ను రక్షించడానికి నీలో ఒకటి అక్కడే ఉన్నది. సరే, వరమనగా ఏంటి? బయలు వెళ్లి ప్రజలను స్వస్థపరచడమా కాదు. వరవనగా నిన్ను నీవుగా ప్రకృతి తప్పుకుంటే దేవుడు నిన్ను వినియోగించుకుంటుంటాడు. యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా ఆఖరి సూచనను ఆయన వాగ్దానము చేశారు. సదమ కాలిపోక ముందు సదమ దినములు ఎలాగుండునో ఇతరత్రా విషయాలు జరిగినప్పుడు కాదు, యోతు తదితరులు సువార్త ప్రకటించని అదే కాదు, అది కాలిపోక ముందు దేవుడు నరుని రూపంలో వచ్చాడు. ఎవరైతే వాగ్దాన పాత్రలో అతి అబ్రహాము తదితరులకు ఏర్పరచుకున్న సంఘములకు క్రమపరచునకు వచ్చాడు. ఇప్పుడు గుర్తించండి, కేవలము అబ్రహాము సంతానము మాత్రమే స్వీకరించారు. యేసు చెప్పాడు, కొంత కాలమైన తర్వాత లోకము నన్నెన్నడూ చూడదు, మీరు నన్ను చూతురు, యుగ పర్యంత వరకు నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును. అయితే ఆయన వాగ్దానం చేశాడు, ఆయన తిరిగి రాకమనుపు సుధమలో ఎలాగుండెనో, సదమ ఏమి పొందుకుంటుందో చూడు, ఏర్పరచుకున్న సంఘం ఏమి పొందుకుంటుందో చూడు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు అలాగుండును. దేవుడు మానవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన వీపు గుడారం వైపు ఉంచి గుడారము లోపల ఉన్న శాల ఏమి చేసిందో తెలియజేశాడు. అది సత్యమేనని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చేతండి, అవునది వాస్తవమే. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, మనము కడవరి కాలంలో ఉన్నాం. గుర్తుకోండి, ఆఖరిగా జరిగిన సంఘటన అదే. సదమ అగు అన్య ప్రపంచం దహించి వేయబడింది. వాగ్దాన కుమారుడు రంగం మీదకి వచ్చాడు. దేవుని కుమారుడైన వాగ్దాన కుమారుని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఇక్కడే మనమున్నాము. దేవుడు మీ నేత్రాలను తెరవచేయుడు కాక, చెప్పడానికి వేరొకటి లేదు, ఆయన మీ నేత్రాలను తెరవచేయుడు కాక. పరలోకపు తండ్రి, నేను నిస్సహాయుడు, నీవు మలచి ఇక్కడుంచిన మట్టి ముద్దను నేను. ఓ దేవా, ఈ రాత్రి నీ కృపా సన్నిధానము నాకు కావాలి, అది నీకోసమే అయ్యింది. నీవిక్కడ ఉంచిన నీ చిన్న మట్టి ముద్దల వినియోగించబడిలాగునా ప్రభువా, నిత్య వాగ్దానానికి ఎవరైతే పిలువబడి ఉన్నారో ఇంకా దాన్ని వారు అంగీకరించినట్లయితే ఈ వాగ్దానములు వారు చుచుతురు కాక, ఇది ఇంకొక దినానికని ఒకవేళ వారు బోధించబడి ఉండవచ్చు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నది, అది నీ యొక్క సొంత అనువాదమేనని దాని నిర్ధారణ చేయండి. దానికి ఇంకొకటి అవసరం లేదు. నీవు అలాగే చేసినట్లయితే ఆ తర్వాత వాక్యము సత్యమైన వారు గ్రహించగలుగుతారు. తండ్రి, అనుగ్రహము చూపండి, మాకు మేముగా నీకు అప్పచెప్పుకుంటున్నాము. ప్రభువా, ఈ రాత్రిలో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని వినియోగించబడును కాక. యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము వంశమైన ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించి ఈ రాత్రి సన్నిధిని స్వీకరించదును కాక. మీకే స్తుతి చెల్లిస్తున్నాము, అమేన్. సరే, ఇది వింతగా ఉంటుంది. నా కొరకు ప్రార్థించి సహకరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా కూర్చోనండి, అటు ఇటు కదలవద్దు, నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థించండి. చూడండి, సువార్త పరిచయం ఇది మార్పు చేకూరుస్తుంది. ఇంకొక పరిణామంలో సంపూర్తిగా దేవుని ఆత్మ నీకు నీకుగా విరామము కలుగు చేస్తున్నది. ఇక్కడ ఈ చిన్న స్త్రీ నిలబడి ఉన్నది, ఇక్కడికి రా, అలాగే నిలబడు, నేను ఈ మైకును తీసివేయుట. గమనించండి, జరిగిన విషయం ఏంటో నాకు తెలియదు, కొన్నిసార్లు మీకు తెలిసి ఉంటుంది. మైక్ ద్వారానే నేను తెలుసుకుంటాను, అదే మార్గం అవునా. వారు దాన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాను, అదేంటో నాకు తెలియదు. సరే, మనం ఇప్పుడు ఒకరికొకరు ఎరుగున వారము. నా జీవితంలో నేనెన్నడూ నేను చూడలేదు, నీవెవరో నాకు తెలియదు. అయితే నీవు నాకంటే ఎంతో చిన్నదానం. బహుశా కొన్ని మైళ్ళ వ్యత్యాసములోనూ కొన్ని సంవత్సరాల తేడాతోనూ మనం జన్మించాము, ఇదే ప్రథమంగా మనం కలుసుకోవడం అవునా. అలాగైతే నీ చేయి పైకెత్తు, ప్రజలు చూస్తారు. ఇక్కడ కేవలం ఒక స్త్రీ నిలబడి ఉన్నది. చూడు, లేఖనాలకు వెళ్లి చూడు, యోహాను సువార్త 4వ అధ్యాయం తీసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరంతా చదవండి. ఈ స్త్రీ అలాంటి స్త్రీ అని పోయినది కాదు, నాకు తెలియదు. నేను యేసుక్రీస్తును కానని మీకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నారు, అది ఆయనలో ఉన్నారు. ఆమె దగ్గర ఉన్న స్త్రీకి ఆయన చేసినట్టుగానే ఆయన ఆత్మ మనలను అభిషేకించి ఆమె బాధను మనకు తెలుపగలరు. ఒకటే విషయం, ఆ విధంగానే ఆనాటి నాయకులు యాజకులు ఈ మనిషిని బయల్జెబూబు దయ్యము సోదె చెప్పేవాడన్నారు. ఈ స్త్రీ అయితే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అని అన్నది. ఎస్ఐయా వచ్చాడని మాకు తెలుసు, అదే ఆయన యొక్క గురుతు, అది యథార్థమైన ఎంతమందికి మీకు తెలుసు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే ఈ రాత్రి కూడా ఆ సూచన అదే కదా. కాలం అంతమవునప్పుడు అది అలాగుండని ఆయన చెప్పలేదా. చూడండి, అబ్రహాము సంతానానికి ఆయన తన వాగ్దానము నెరవేర్చును. ఇక్కడ ఉన్నవారిలో అది తప్పని ఎవరైనా తలచినట్లయితే ఇక్కడికి వచ్చేసి అదే పని మీరు చేయండి. అలా కనట్లయితే దాని గురించి వేరే ఏమి చెప్పవద్దు, మీకు తరుణం ఇవ్వబడినది. క్రీస్తు నామమున దేవుని మహిమా ప్రభావాల కొరకై ప్రతి ఆత్మను నా స్వాధీనమనుచుకుంటున్నాను. ఎవరిస్తున్నారా? ఓ క్షణం మీతో నేను మాట్లాడతాను. ఆమె దగ్గర ఉన్న ఆ స్త్రీతో ప్రభు మాట్లాడినాడు. మీకు తెలుసా, నాకు నీళ్లు ఇవ్వమని ఆయన అడిగాడు. ఆయన చేసిందేంటి? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పింది గమనించండి. నిశ్చయంగా మీతో చెప్పినదేమనగా, కుమారుడు అనగా శరీరము ఆయనలో ఉన్నవారు నేను ఏమి చేయను, తండ్రి చేసినవి ఆయన చూచినప్పుడే. తండ్రి ఏమి చేయను అది కుమారుడికి చూపును. గమనించారా, నాకు నేనుగా ఏమి చేయను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది చేయను. ఆ తర్వాత దర్శనం ద్వారా దేవుడు ఆయనకు చూపనది యేసు ఏ అద్భుతము చేయలేదు. ఆయన చెవిలో చెప్పడము కాదు, ఆయనకు చూయించడము, నేనేమి చూతునో వినుటే కాదు, తండ్రి చేయునని చూశాడు. అదే మోషేలాంటి ప్రవక్తగా ఆయనను చేశాడు. మోషే చెప్పినట్లుగా ఆయన తండ్రి ఎరుగు. ఆయన ఎరుకుకు వెళ్తున్నప్పుడు అయితే ఆయన సమరయ గుండా వెళ్లవలసి ఉండేను. ఆయన సుకారు అను గ్రామం వద్దకు వచ్చారు. గమనించండి, సమరయులు మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు, యూదులు అందుకొరకే ఎదురు చూస్తున్నారు. వారికి ఆయన సూచన సూచించాడు. ఆ సూచన జరిగిన వెంటనే ఫిలిప్పు, నతానియేలు, పేతురు వారంతా ఇలా చెప్పారు, నీవు దేవుని కుమారుడు అని. బోధకుడైతే ఇలా అంటున్నాడు, ఈ మనుషుడు బయల్జెబూబు అని. అయితే గుర్తుంచుకోండి, అన్యులమైన మనము ఆంగ్లో సాక్సన్ వారమై ఉంటున్నాం. ఎలాంటి మెస్సయ కోసం మనం ఎదురు చూసట్లేదు. మనం అన్యజాతి వారము, రోమీలము మొదలగు వారము. మనం ఎటువంటి మెస్సయ కోసం ఎదురు చూసట్లేదు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకే ఆయన వచ్చాడు. అయితే సమరులైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. అందుచేత ఆయన వారి దగ్గరకు నడిపించబడవలసి ఉండెను. ఆయన భావ్యత కూర్చున్నాడు. ఒక యవనస్తురాలు, బహుశా నీ వయస్సు ఉండవచ్చు, ఆమె వచ్చేసింది. ఆమె దుష్కీర్తి గల స్త్రీ. మీరు ఆ కథ చదివి ఉంటారని అనుకుంటున్నాను. స్త్రీ, నీళ్లు దయచేయమని ఆయన అడిగాడు. ఓ సమరైన వారు యూదులలా అడుగుట అది పద్ధతి కాదు అని ఆమె చెప్పింది. నీతో మాట్లాడుతున్నది ఎవరో నీ వెరిగి ఉంటే నీవే నన్ను దాహానికి అడుగుదు అని ఆయన అన్నారు. అలాగే సంభాషణ కొనసాగుతుంది. చిట్ట చివరికి ఆమె తప్పిదమెక్కడో ఆయన కనుగొన్నాడు. అదేమై ఉంటుందో మీకు గుర్తుండి ఉంటుంది. ఆమెకు చాలా మంది భర్తలున్నారు. నువ్వెళ్ళి నీ భర్త తీసుకునిరా అని ఆయన అడిగాడు. ఆమె చెప్తుంది, నాకు ఎవరూ లేరు అన్నది. చెప్పాడు, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చినవి. నీకు 5 పెరిమిట్లున్నారు, ఇప్పుడు నీతో ఉంటున్న వాడు నీ భర్త కాడు. అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహిస్తున్నాను. ఎస్ఐ ఉత్తరమే మెరుగుదము. ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు చెప్తాడు. నేనే ఆయనని ఆయన చెప్పారు. ఆమె ఆ నీతిగుని అక్కడనే విడిచిపెట్టి పట్టణంలోనికి పరిగెత్తి, నేను చేసినవని నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన మెస్సయ్యా కాడా? వారికి 400 వరకు ప్రవక్త లేడు. ఇక్కడైతే మెస్సయ్యాను చెప్పుకుంటున్న మనుషుడు ప్రవక్తగా నిర్ధారణ చేయబడినవాడు. మెస్సయ్యా గుర్తును చూయించాడు. అదే విషయాన్ని నమ్మడానికి ఇది దోహదమవుతుందా? ఆయన అదే కార్యం చేసినట్లయితే ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది ఆయన చేయని ఈ లేఖనాల ద్వారా వాగ్దానము చేశాడు. కూడిన సమూహం అంతా విశ్వాసాన్ని కలిగి ఉన్నదా? మూత్రపిండాల జబ్బుతో నీవు బాధపడుతున్నావు, అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. అది నా ముఖములో ఎందుకు ఎగిరి పడుతుంటుందట? అది అతను ఊహించి ఉండును. నేను ఎన్నడూ ఊహించలేదు. ఇక్కడ ఈమె మంచి వ్యక్తే. నీవు నన్ను నమ్ముతున్నావా? నేను ఎన్నడూ అది ఊహించలేదు. నేను ఇంకొకటి చెప్తాను, నీ భర్త నీతో కూడా ఉన్నాడు. అతడు బాధతోనే ఉన్నాడు, అవును కదా? వెన్నుపూచ బాధ, అవును. అవునా? నీతో ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, అతడు జబ్బుతో ఉన్నాడు. అతనికై ప్రార్థన కోరుతున్నావు. అతనికి కళ్ళ జబ్బు, అవునా? నీతో ఇంకో చిన్నమ్మాయి ఉన్నది, ఆమె మూత్రపిండాల జబ్బుతో ఉన్నది. నీ మాదిరిగానే, అవునా? నీవు నమ్మితే నీవు బాగుపడతావు. నమ్ముతున్నావా? నేను నిన్ను దీవించను. ఆరోగ్యవంతురాలవై నీ మార్గాన వెళ్ళు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని నీవు నమ్ముతున్నారా? ఏంటది ఆయన ఏమి చేయబోతున్నాడు? అబ్రహాము సంతానమైన నీకు ఆయన మృతుడు కాదని తెలియపరచుకుంటున్నాడు. నేను ఆ విషయాలను చేయలేను. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడై శత్రువు గడిని స్వాధీనపరచుకునే హక్కును ఆయన చూయిస్తున్నాడు. అంతే, క్షణం క్రితం ఇక్కడికి వచ్చిన ఈ స్త్రీ, మనమంతా ఒకే యుగములో ఎక్కడో ఒక చోట ఉంటున్నామని అనుకుంటున్నాను. మేము ఎదిగినంత వరకు ఒకరినొకరును తెలుసుకునే వారం. తెలియదు మాకు, నేను నాకు తెలియదు. మనం పరాయి వారమే. నిన్ను గుర్చి నాకేమి తెలియదు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. గమనించు, ఇప్పుడే నీకు ఒకరు ప్రార్థన కాడిచ్చారు, అందుకు నీవు ఇక్కడ ఉన్నావు. అవునా? యేసు చేసినట్లయితే, నేనేదైనా చెప్పినట్లయితే, సౌరు ఓల్డ్ రాబర్ట్ స్థలాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను, లేక ఇంకో గొప్ప విశ్వాసభరితుడి స్థానాన్ని నేను ఆక్రమించిన వాడిని అవుతాను. అమ్మా, ఏంటి నీకు బాధ అని నేను అడగవచ్చు. నాకు ఇది అది అని నీవు చెప్తావు. అది అతనికి సరిపడకపోవచ్చు. గమనించారా? నాకు అది తెలియదు. లేక ఉన్న బలహీన ఏంటో నీవు చెప్పవచ్చు వారికి. అతను నీ మీద చేతులుంచి రోగుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్తాడు. నీవు నమ్ముతున్నావా? అవును. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మి వెళ్ళు. అది మంచిదే. దేవుడిది వాగ్దానం చేశాడు. అయితే చూడండి, ఆ దినము కంటే మరో దినములో మనం జీవిస్తున్నాము. సదొమ దినాలలో ఎలాగుండునో నేను చేసిన కార్యాలు మీరును చేయదని యేసు వాగ్దానం చేశాడు. నీవెవరై ఉన్నది? దేవుడు నాకు చెప్పినట్లయితే అది సత్యమో అసత్యమో నీవు తెలుసుకుంటావు. నీవు ఏమి చేయనై ఉన్నది ఆయన నీకు చెప్తాడు. అది సత్యమైతే ఇది సత్యమే అవుతుంది. ఆయన నీకు అదేమిటో చెప్పినట్లయితే నాకైతే తెలియదు. నీ బాధ ఏంటో అది ఆయనకు ఆయన నాకు చెప్పినట్లయితే కూడిక సమూహమా, మీరు నమ్ముతున్నారా? నేను వాస్తవంగా ఆపవలసి ఉన్నది. ఒకప్పుడు కొంతకాలం క్రితము ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు అది నిర్ధారించబడవలసి ఉన్నది. యేసు ఒకప్పుడు అది చేశాడు. ఏనాడు మరోసారి ఆయన చేసి ఉండలేదు. సుఖాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్త్రీ సాక్ష్యాన్ని నమ్మారు. ఆమె అపకీర్తి కలిగిన ఆ స్త్రీ వచ్చి ఆ విధం చెప్పినప్పుడు వారది నమ్మారు. మీ అందరి ఎదుట ఒక క్రైస్తవుడు వేదికను విడిచి వెళితే ఆమెన్. మనం తలంచకమునిపే ఉన్నటువంటి విషయాలను దేవుడు నిరంతరము రుజువు చేయును కాక. అబ్రహాము సంతానమైన మహా జేసేలు అలాగ చేయును కాక. రాబోలే ఒకప్పుడు అబ్రహాము చేశాడు, ఆ తర్వాత ఆయన నాశనము చేశాడు, మరలా అది చేశాడు. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునే ఉన్నాడు. నీవు నీ కోసం నీవు ఇక్కడ ఉండడం లేదు, ఇంకొకరి కొరకు నీ ఇక్కడ ఉంటున్నావు. ఆమె ఒక స్త్రీ, ఆమె నీ సోదరి. ఆమె మరణ ఛాయల్లో ఉన్నది. అయ్యో, ఆమె మధుమేహ వ్యాధితో బాధపడుతున్నది. ఆమె ఇక్కడ ప్రాంతానికి చెందింది కాదు. ఆమె చిత్రనీల ప్రాంతమగు లూసియానకు చెందింది. కూడిన సభికులు తెలుసుకోవలసిన ఇంకో విషయం ఇక్కడ ఉన్నది. చాలా జబ్బుతో ఉన్నటువంటి కుమార్తె నీకు ఒకరు ఉన్నది. కూటానికి రావాలని ప్రయత్నించింది. ఆమెకు చందరోగము. అది నిజమే. అవును కదా? ఇప్పుడు నమ్ముతున్నావా? నీ అబ్రహాము సంతానమైతే నమ్మి నడిచి వెళ్ళు. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందువు కాక. మీరు నమ్ముతున్నారా? నిశ్చయంగా. గుర్తుంచుకోనండి, ఇది వాగ్దానము. ఆయన చేస్తారని ఆయనే చెప్పాడు. ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఎలా ఉన్నారు? మనమొకరు ఒకరము తెలియనటువంటి వారము. నీవెవరో నాకు తెలియదు, అయితే దేవుడికి తెలుసు. నీ బాధ ఏంటో దేవుడు నాకు తెలియజేసినట్లయితే నీవు నమ్ముతావా? అప్పుడు ఆత్మ సంబంధమైన శక్తి వల్ల వచ్చిందని నీవు తెలుసుకుంటావు. నీ ఊహించగలిగేవి రెండు విషయాలే ఉన్నవి. అది జరిగిన తర్వాత అది వివరణ చేయలేటువంటిది ఉంటున్నది, ఎందుకంటే అది అసాధారణ సంభవము. అది నమ్మశక్యము గాని నిజం. అది తర్కింప వీలుపడింది అయినప్పటికీ అది నిజం. అదే నమ్మశక్యము కాని నిజమవుతుంది. అది సత్యము కాదా అని ఇప్పుడు నీ వెలుగునప్పటికీ ఆయన నీకు సత్యమే చెప్పాడని నీవు తెలుసుకుంటావు. జ్ఞాపకముచ్చుకో, నీవెవరో నాకు తెలియదు. నేను కాక మరొకరు ఉండవలసి ఉన్నది. నీవు పరిశీలి మాదిరిగా ఇది ఒక దురాత్మని చెప్పినట్లయితే అప్పుడు దాని ఫలితాన్ని నేనే పొందుకుంటావు. అది క్రీస్తుని నమ్మినట్లయితే ఆయన ఫలాన్ని పొందుతావు. నీవు నమ్ముతున్న కారణం ఏదంటే ఈ దినానికి ఆయన వాగ్దానము చేశారు కాబట్టి. ఆ కాలం నుండి ఇప్పటికీ కాదు, ఇది కడవరి కాలానికి అది వర్తింపజేస్తున్నది. ఎప్పుడు ఒకరు నీ ముందే నీకు దర్శనమిస్తుంటారు. అతడు నిరసన వెంట్రుకలు గల పరిశుద్ధుడు. అతని భర్త అక్కడ కూర్చొని ఉన్నాడు. కణితి క్యాన్సర్ తో కప్పబడి అతని స్వస్థతను అంగీకరించుకొనగా సంసిద్ధంగా ఉన్నాడు. అతడు నీకు మూత్రపిండాలు, గాలి సంచి జబ్బు ఉన్నది. మీరు శ్రీమతి లిటిల్ అవునా? హృదయపూర్తిగా నమ్మి స్వస్థత పొందు. అతడు, లేక వారి పేరు నువ్వు చెప్పావు, నిశ్చయమే. యోనా కుమారుడైన సిమోను నీవు అని పేతురుతో ఆయన చెప్పలేదా? ఇక్కడ ఒక పురుషుడున్నాడు. మేమొకరి ఒకరము అపరిచితులము. అయ్యా, మీరు నాకు తెలియదు. నీవు ఇలాంటి మనిషి. పేతురు ప్రభుని యేసు యొద్దకు వచ్చిన రీతిగా మనము వస్తున్నాము. నేను ఆయన సేవకుని నీవు నమ్ముతున్నావా? నేను చెప్పిందంతా సత్యమే నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నేనుగా నీకేమైనా చేయాలనుకుంటే నేను చేయగలను. అయితే నేను చేసేది ఏమీ లేదు. ఆయన ముందుగానే చేశాడు. దాన్ని నువ్వు నమ్మాలి. గమనించు, అది నేను కాదు. అది నేనైతే నేను చేయగలిగినంతా నేను చేస్తాను. అయితే ఆయన నాకు వరాన్ని ఒక వరాన్ని అనుగ్రహించాడు. నేను దాన్ని ఆయన ఎదుట వదులు చేయవలసి ఉన్నది. ఆయన మాట్లాడుతాడు. మీరది నమ్ముతున్నావా? కూడుకుని ఉన్నటువంటి సభికులంతా మీరది నమ్ముతున్నారా? ఒక వ్యక్తి నేను కనుగొనాలి. నీవు నీకు అనేకమైన బలహీనతలు ఉన్నవి. నీ కొడుకు నువ్వు ఉబ్బుతుంది. అదే చాలా ముఖ్యమైన సమస్య నీకు. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఒక స్త్రీ కల్పిస్తుంది, ఆమె నీ భార్య. నీ భార్యలో ఉన్న బలహీనత ఏదో దేవుడు నాకు తెలియపరచక నీవు నమ్ముతున్నావా? ఆమె నోటి బాధ అది ఆమె పండ్లకు సంబంధించింది. అవునా? సీమోను పేతుడు ఎవరైంది చెప్పగలిగిన ఆ యేసే నీ విషయం నాకు తెలియపరచగా నీవు నమ్ముతున్నావా? అది నిన్ను మరీ నమ్మకస్తునిగా చేస్తుందా? అది చేస్తుంది. ఆస్కర్ బార్నర్స్, అవును కదా? స్వస్థత పొంది నీ దారిని వెళ్లిపో. నేను మీకు పరాయి వ్యక్తిని. నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నీ బాధ ఏంటో ఆయన తెలియచెప్పగా నమ్ముతున్నావా? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? నీకు బాధ నీ గొంతుకు సంబంధించమైనది. ఇక్కడ గుండెలో ఎముక కుళ్ళి చిరిపోయినది. లోపల ఆ ఎముకల్లో ముద్దల ముద్దలుగా వస్తుంటవి, అవును కదా? నీవిక్కడ స్థలవాసివి కాదు. చుట్టూరా నారింజ పండ్ల తోటలున్న పట్టణానికి చెందిన దానము నీవు. అది ఒక లోయలో ఉన్నది. దాని వెనకాల సుదీర్ఘమైన పర్వత శ్రేణులున్నవి. ఐంటెక్స్ అనే హోటల్ ఉన్నది, అది శాన్ బెర్నార్డో. అక్కడ నుండి వచ్చావు. వెళ్ళు, నమ్మితే యేసు క్రీస్తును బాగు చేస్తాడు. క్యాన్సర్ ను బాగు చేయనిది ఒకటే ఒకటి, అది దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? నమ్ము, వెళ్ళు. ప్రభు ప్రతి చిన్నదాన్ని స్వస్థపరచును కాక. నీవిక్కడ ఉండే కారణం ఏదంటే, నువ్వు ఎంతో నరాల బలహీనత గల దానవు. నిజంగా విసుగు చెందావు. ఈ నరాల బలహీనత వలన నీ ఉదరం ఒక విధంగా అయిపోతుంది. నీకు ఆహారం జీర్ణం కాదు, నీ నోట్లోనికి వచ్చేస్తుంది. నీ నోట ఒక విధమైన రసం ఊరుతుంది. అధ్యాహ్నం తర్వాత నీవెంతగానో అలసిపోతావు. నీ కడుపులో పెప్టిక్ అల్సర్ అనేది ఉన్నది. యేసుక్రీస్తు దాన్ని తెలియచేయగలరని నువ్వు నమ్ముతున్నావా? ఈ రాత్రి భోజనం చేయి. నీవు పూర్తిగా నమ్ము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. ఎలాగున్నారు మీరు? అనేకమైన బాధలు మీకున్నవి. అందులో ప్రాముఖ్యంగా మీరు బాధపడేది ఏంటంటే, కీళ్ల వాత వల్ల నీవు వంగిపోతున్నావు. దేవుని బాగు చేయని నమ్ముతున్నావా? స్వస్థత పొందు. ప్రభుయేసు, నా సహోదరికి దృష్టిని దయచేయమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. స్త్రీ సంబంధమైన బలహీనత ఆమె నుండి తీసివేయి. కీళ్ల వాత నుండి బాగు చేయి. యేసు నామమున అమేన్. నమ్మి వెళ్ళు, ఆయన చేస్తాడు. అది బగవుతుంది. అనుమానపడవద్దు, నడుస్తూ ఉండు. నీ హృదయంతో నమ్ము. జబ్బు భయంకరమైనది, అయితే క్రీస్తు గుణను బాగు చేస్తాడని అది నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు, అది జరిగి తీరుతుంది. వికలాంగునిగా ఉండబోతున్నావు అనుకుంటున్నావా? లేదు, నేనా తలంచట్లేదు. కీళ్ల వాతాని గురించి నా యొక్క తలంపేదంటే, అది కేవలము ఛాయ, అది క్యాన్సర్. అట్టిదాడైన బాగు చేస్తా నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. కొద్ది కాలం నుండి ఇది నిన్ను బాధపరుస్తుంది. గుండె ఆగిపోవుట, ఈ రాత్రి అది పోగలదని నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు, యేసుక్రీస్తును బాగు చేస్తాడు. చాలా కాలం నుండి స్త్రీ సంబంధమైన జబ్బుతో నీవు బాధపడుతున్నావు. ఉదయాన్నే లేవడం నీకు చాలా కష్టతరంగా ఉంటుంది. కాళ్ళు పట్టుకపోతవి. చాలా పొద్దుకే వరకు నీవు నడవలేకపోతావు. అది కీళ్ల వాత జబ్బు. వెళ్ళు, అనుమానించు. అది నీకెన్నడూ ఇక ఉండదు. హృదయపూర్తిగా నమ్మితే చాలు. నీకు చాలా చాలా జబ్బులున్నవి. అయితే నిన్ను ఎక్కువగా భయపెట్టేవాళ్ళ విషయం ఏంటంటే, నిన్ను వికలాంగునిగా చేసే కీళ్ల వాతం. నీవు కూడా అనుకుంటున్నావు నిన్ను బాగు చేసి నిన్ను ఆయన నడిపించగలని మీరు నమ్ముతున్నారా? హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు, యేసుక్రీస్తును బాగు చేస్తాడు. నీకు గుండె బలహీనత, కీళ్ల వాతం, దేవుడిని బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతారా? వెళ్ళు, ప్రభువు యేసును బాగు చేయును కాక. కొన్ని సంవత్సరాల నుండి కడుపు బాధ ఎంతో బాధని కలిగిస్తుంది, అవునా? అది ఇక ఉండదు. నమ్మే వెళ్ళు, దేవుని దీవించనుగాక. నీవు కూడా నీ కడుపు బాధ నుండి స్వస్థత పొందుతావు. నీ హృదయపూర్తిగా నమ్మే వెళ్ళు. అనుమానించుకు, నీకు ఊపిరాటం బహు కష్టంగా ఉంటుంది. ఎప్పటి నుండో ఉన్నా ఆ ఉబ్బుసం తప్పు నిన్ను క్రింగదీసి వేస్తుంది, అవునా? ఇప్పుడు అది విడుదలవుతుంది. నీవు నమ్ముతున్నావా? సరే, నమ్ము. అమేన్.
హల్లెలూయా.
హల్లెలూయా. మీరు బహువన్న హృదయంతో నమ్ముతున్నారా? ఒక క్షణం. అక్కడ ఆ వెలుగుని మీరు చూడటం లేదా? ఇక్కడ కూర్చొని నా వైపు చూస్తున్న నల్లజాతి స్త్రీ, ఆమె ఎడమ ప్రక్కలో బెత్తుగా ఉన్నది. ఆమెకి మూత్రపిండాల జబ్బు మొదలగినవి ఉన్నవి. మీకు చాలా విశ్వాసం, ఇక్కడికి రానవసరమైంది, జరిగిపోయింది, నమ్మితే చాలు. ఆమెన్. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు, నమ్ముతున్నారా? అక్కడ కూర్చొని ఉన్న సహోదరి, నీవు నమ్ముతున్నావా? వెన్నుపూత సంబంధమైన బాధ నుండి నీ విడుదల పొందుతావు. ఆయన బాగు చేస్తాడని నమ్ముతున్నావా? అలాగే అనుమానించుకు. నీవు నమ్మితే నీవు పొందుకుంటావు. ఇక్కడ కూర్చుని నన్ను చూస్తున్న వ్యక్తి భూమి ఉంది, రాత్రులలా లేస్తూ ఉంటాడు. అయ్యా, మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే అది సమస్య పోతుంది. ఇక్కడ కూర్చొని నా వైపే చూస్తున్న నల్లజాతి వాడు, అతడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు, అశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. అయ్యా, మీరు స్వస్థతని కొన్నట్లయితే లేచి నిలబడండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం దయచేయును గాక. ఆమేన్. మీకు ప్రక్కనే కూర్చున్న ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డకు మూర్ఛలు ఒక విధంగా పడిపోతూ ఉంటాడు. ఆ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడున్న ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తారని నమ్ముతున్నారా? నేను నిండు హృదయంతో నమ్ముతున్నావా? అయితే ఆ చిన్న బిడ్డను దేవుడు బాగు చేస్తాడు. మీరందరూ కూడా నమ్ముతున్నారా? ఆయన నిజంగా అబ్రహాము యొక్క రాజ సంతానము కదా? ఆయన మహా జయశీలుడు కదా? శత్రువు కౌలు మీరు స్వాధీనపరచుకుంటున్న వాగ్దానము ఆయన చేయలేదా? శత్రు యొక్క కుదింపు చేత ఎంతమంది మీలో బంధించబడి ఉన్నారు? శత్రు కుదింపును లేక అణచివేతను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారో మీ చేతులు పైకి చూపించండి. మీరు అబ్రహాము సంతానమైతే ఇలా మీ చేయి పైకెత్తండి. ఇలా చెప్పండి, సహోదరా అబ్రహాం, తిరిగితనము చేత నేను భయపడిపోతున్నాను. ఓ, 180 మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా నిండిపోయినది. ప్రజా సమూహం అంతా పాలవిల్లులాగా ఉండిపోయినది. అది నన్ను అంధునిగా చేసినట్లయింది. నీవెక్కడ ఉన్నట్లు 20 లేక 30 అంతకంటే మించి సభలో నుండి వేదిక మీదకి వచ్చిన మీరు చూశారు. దేవుడు ఎందులోనూ అపజయమెరుగిన వానిగా మీరు చూశారు. ఒక్కడే రీతిగా ఉన్నాడు. అలాంటప్పుడు అబ్రహాము సంతానమైన ప్రతి ఒక్కరు తాళపు చెవిని మీరు ఎందుకు పుచ్చుకోనకూడదు? ఆయన జయించిన మహా విజయశ్రీయుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఇలా ఆయన నమ్ముతున్నారా? అలాగైతే మీ విశ్వాసం తాళపు చెవిని మీరు పుచ్చుకొని మీ చేతులు జోడించి, యేసుక్రీస్తు, ఇప్పుడైనా స్వస్థత కోసం నేను విశ్వసిస్తున్నాను అని చెప్పండి. మీ చేతులు పైకెత్తుతూ మీ విశ్వాసాన్ని విడుదల చేయండి. నేను నమ్ముతున్నాను, ఇప్పుడే నమ్ముతున్నాను. ఇప్పుడే ఒకరిపై ఒకరు మీ చేతులు ఉంచండి. అబ్రహాము సంతానముగా మీరొకరి మీద ఒకరు చేతులు ఉంచండి. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. వారి మీద మీరు చేతులు ఉంచండి. యేసు చెప్పాడు, ఇలాగా నమ్మిన వారి వల్ల ఏ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులు చెప్పడం వారు స్వస్థత నొందుదురు. సతనా, నీవు యుద్ధ భూమిలో ఓడిపోయావు. ఈ జనులు దేవుని మహిమార్థమై వెలురితిగా యేసు క్రీస్తు నామున బయటికి రావు.